వచ్చి సాక్షాత్ శివబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయా. మానవ జాతి ఒక విశేషమైనటువంటి సృష్టిలో ఉన్నవాళ్ళు మానవ జాతి. ఈ మానవ జాతి ఇంకెక్కడా లేరు, దేవతలు కూడా లేరు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది పృథ్వీ మీద ఒక విశేషమైనటువంటి లక్షణంతో యూనివర్స్ తయారుంది. యూనివర్స్ అని ఎందుకన్నాను అంటే, యూని అంటే ఒకటి, వెర్స్ అంటే శ్లోకం. యూనివర్స్ అంటే అది అర్థం చేసుకోండి, దేర్ ఇస్ ఓన్లీ వన్ శ్లోక. అందుకని యూనివర్స్ అనే పదం నాకు చాలా ఎక్కువ కరెక్ట్గా చెప్పటం అయిందని ఇంగ్లీష్ అయినా వాడేయండి. ఈ యూనివర్స్లో ఒక మనుష్యులకి ఈ మొత్తం సృష్టి అంటే నా ఉద్దేశం పృథ్వీ మీద కాదు, మొత్తం సృష్టి. బ్రహ్మ ఎప్పుడు పుట్టాడో ఆ సృష్టి గురించి మానవ జాతికి బాధ్యత ఒక ఇంపార్టెన్స్ ఉంది. దానికి దీని మీదే పృథ్వీని మనుష్యుల్ని పెట్టారు ఈ సృష్టి తయారు చేయటానికి. ఎన్ని యుగాయుగాలుగా ఎంతో మంది మనుష్యులు ఈ పృథ్వీ గ్రహం మీదే గొప్ప గొప్ప స్థితానికి వెళ్ళి ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని చేసేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు సప్తఋషులు. సప్తఋషులు ఎప్పుడు మనకు తెలియదు, ఎన్ని లక్షల ఎన్ని కోట్ల సిందతో వాళ్ళు పృథ్వీగా డెవలప్ అయ్యారు. అప్పుడు మన పృథ్వీ ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఏ పృథ్వీలో ఉండేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, కానీ ఓ పృథ్వీ ఉండేది అప్పుడు. అదే పృథ్వీ ఇప్పుడు ఉంది, అది డిస్టర్బ్ మారుస్తూ ఉంటారు వాళ్ళు, అది మనకి ఇంకా తెలియదు. అది కానీ పృథ్వీ మీద ఉన్నటువంటి వాళ్లే సప్తఋషులు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పైన ఉన్నారు, నక్షత్రంలో ఉన్నారు. ఇది జాగ్రత్తగా మీరు చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ దక్షిణ శంఖం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి శంఖం అంటే కూడా అంటే ఏటో తెలియదు మనకి. శంఖం అనేది ఇది కాదు, శంఖము అంటే ఖమ్ అంటే ఆకాశం, ఆకాశం శం అంటే పీస్. ఆకాశాన్ని పీస్గా చేసేది శంఖం. మీరు అది చూసుకోకుండా హయ్యర్ లెవెల్లో వెళ్ళాలి కానీ బి అంటే బ్యాట్ అని చిన్నప్పుడు చదివారు, దాన్ని పట్టుకుందాం అనుకోండి, బి అంటే బ్యాట్ అని. ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది మీకు? కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే బి అనే బ్యాట్ అనే స్టార్ట్ చేస్తాం. బి అంటే బ్యాట్, సి అంటే క్యాట్, ఏదో మనం నేర్చుకుంటాం కదా చిన్నప్పుడు. కానీ అది నేర్చుకోవటంలో సి అనే అక్షరం నేర్చుకుంటున్నాం మనం. సి అంటే క్యాట్ అంటే పిల్లి పట్టు కూర్చున్నారు అనుకోండి, ఇట్స్ ఓకే. ఫోటో క్లాసులో అప్పుడు వాళ్ళు నేర్చుకునేటప్పుడు అక్షరాలు నేర్చుకోవాలన్నప్పుడు ఏదో ఒక మాట ద్వారా ఆధారం చేసుకుని ఆ మాట నేర్చుకుంటారు. నేర్చేసుకున్నాక ఇంకా క్యాట్ కాదు పట్టుకోవాల్సింది, సీని పట్టుకోవాలి. ఆ సీతో ఎప్పటివరకు ఎంతకైనా తీసుకెళ్ళొచ్చు. చేత ఈ శంఖం చూసుకునేసరికి మీరు గబుక్కునే భౌతిక సుఖం అనుకుని చూస్తే మన ఆధ్యాత్మానికి ఎందుకు పనికిరాదు. శంఖము అంటే ఆకాశంలో శాంతి ఉన్నది, ఆకాశం చేసే పని అదే, ఎప్పుడు శాంతినిస్తుంది. ఈ శంఖం మనం చూడటానికి నాలుగు దిశల్లో చూస్తాం, కానీ ఈ డైరెక్షన్ అన్ని అబద్ధాలే. మన ఇంట్లో ఒకటి ఈస్ట్ అన్నాం అనుకోండి, మన ఇంటి ముందు కూర్చున్న వాడికి మీరు ఈస్ట్ అంటారు, వాడేమంటాడు? వెస్ట్ అంటాడు. చెప్పిన భావం అర్థమైంది కదా. అంచేత ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్నది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దట్ ఇట్ ఈస్ ఎ బిగ్ జీరో మన దృష్టిలో. కానీ మొత్తం పృథ్వీ గ్రహాన్ని చూసుకుంటే ఈస్ట్ వైపు నుంచి సూర్యుడు వస్తాడు, న్యూజిలాండ్ అవన్నీ వస్తాయి, అమెరికా వైపుగా వెళ్తాయి, వెస్ట్ మీకు 1.5 డేస్ తేడా వస్తుంది. మీకు టైం తెలుసు కదా, ఇక్కడి నుంచి కనుక మీరు చూసుకుంటే న్యూజిలాండర్ మనకంటే ముందున్నారు కాలంలో. అమెరికన్స్ మనం అయిపోయాక వాళ్ళ అంచేత మీరు చాలా జాగ్రత్తగా టైం గురించి అర్థం చేసుకోవాలి. సమయం అంటే ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద కదలగడం. అమెరికా నుంచి ఇటు వస్తే వాడు బ్రిఫోన్ వచ్చేస్తాడు, న్యూజిలాండ్ నుంచి వస్తే బ్యాక్ వెళ్తున్నాడు. మన డేట్స్ ఏవి? మీరే ఆ కాలాన్ని చూస్తున్నారు. కానీ ఇది ఎంత దేనివల్ల జరుగుతోంది? బికాజ్ ఆఫ్ ప్లేన్ స్పీడ్. ఐన్స్టీన్ ఏమంటాడు, నువ్వు లైట్నే కనుక వినియోగించుకుంటే, సైంటిఫిక్గా ప్రూవ్ చేశాడు వాడు, 1,086,354 అంతేనా స్పీడ్ ఆఫ్ వెలాసిటీ, పర్ సెకండ్ వెళ్తుంది. ఆ స్పీడ్లో కనుక మీరుంటే ఇంకా మీకు టైం లేదు, స్టడీ ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు, అక్కడే ఆగిపోతారు మీరు. దానికి నిజంగా ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తారు సైంటిస్టులు. అమెరికా నుంచి చెప్పాను, ఏం చెప్పాను, ఇద్దరు ఒకే టైంలో పుట్టిన వాళ్ళు, ఏమంటారు వాటిని ట్విన్స్. ఒకడు ఇంటీరియర్లో ఉన్నాడు, ఇంకోడు రాకెట్లో ఎక్కడికో వెళ్ళి వస్తాడు. ఇక్కడున్నవాడు 40 ఏళ్ళకి తేడా వస్తుంది, వాడు 22 ఏళ్ళు అవుతాడు. మామూలుగా అయితే ఒకడే పృథ్వీ మీద ఉండుంటే ఇద్దరికి 20 ఏళ్ళు అయ్యేది, పుట్టినప్పుడు 20 అయినప్పుడు ఉంటే 40 ఏళ్లకి ఇద్దరు 40 ఏళ్ల వాడు అవుతాడు. కానీ ఒకడు రాకెట్కి వెళ్ళి తిరిగి వస్తే కింద ఉన్నవాడు 40 ఏళ్ల వాడే, కానీ వెళ్ళి వచ్చినవాడు ఓన్లీ 2 ఇయర్స్, 22 ఇయర్స్ అవుతాడు. ఇంచేత కాలోస్మి లుకక్షయకృత్ ప్రవృద్ధం. టైం మనం అర్థం చేసుకోవటం లేదు. టైమే అర్థం చేసుకుంటే అసలు మీకు స్టడీ, ఇంకా ముందుకే వెళ్ళటం లేదు, ముందుకే వెళ్ళటం లేదు, కానీ పనులు జరిగిపోతుంది. అది అసలు సిలబస్. మనం టైంని దాటుతున్నాం. అందుకే కృష్ణుడేమంటాడు, ఐఆమ్ కాలహ. ఎప్పుడూ ఆ మాట కృష్ణుడు కానీ ఎవడు కానీ నేను కాలోస్మి అంటాడు, ఐఆమ్ టైం. కానీ అసలు టైం అనేది మనకి ఇంకా అర్థం అవటం లేదు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకస్మిన్ లోకాన్ సమాహర్తుమిహి ప్రవృత్త ఋతేపిత్వం న భవిష్యంతి సర్వం ఏ అవస్థితా ప్రత్యన్నికేషు యోధా. ఏం చెప్తున్నాడు అక్కడ అర్జునుడికి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు డిఫరెంట్ టైమ్స్లో ఉన్నారు. ఒకే టైంలో యుద్ధంలో ఎదురెదురులో ఉన్నాడు అర్జునుడికి. అది భయం, వాళ్ళని భయం అంటే ఈ కాంట్ ఫైట్ డబల్ ఎడు. అప్పుడు వాడిని కాలోస్మి చూపిస్తాడు, విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపాన్ని చూపిస్తే ఏం కనిపిస్తుంది వాడికి? చచ్చేవాడు చచ్చాడు, పుట్టేవాడు పుడుతున్నాడు, వస్తున్నాడు, అన్ని అక్కడే జరిగిపోతున్నాయి. ఆ క్షణంలోనే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, భయపడిపోతాడు వాడు. మీరు ఆ విశ్వరూప సందర్శనని జాగ్రత్తగా చదువుకోండి. మీకు భయం వస్తుంది, ఇంతేనా అనిపిస్తుంది, అది మీరు చూసే విధానాన్ని బట్టి. ఒక నోట్లోంచి చచ్చిపోతున్నారు, ఒకడు చచ్చిపోతున్నాడు, వాడు ఇలా వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు, అన్నీ వస్తున్నాడు, ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? కన్ఫ్యూజ్ అయిపోతాడు. చేతులు ఎత్తేసి, బాబు నాకు చూపించొద్దు, నాకేం అర్థం అవటం లేదు, నువ్వేం చెప్పింది అది చేయి బాబు. ఎందుకంటే ఒక లైఫ్లో డెసిషన్ తీసుకోవాలంటే ఇంపార్టెంట్ డెసిషన్, నీకు తెలుసు ఎంత టెన్షన్. మరి కృష్ణుడు దేవుడికి తెలియాలి ఎన్ని లోకాన్ని వాయించి పారిస్తున్నాడు వాడు. కానీ మీరు నేర్చుకోవచ్చు, మీరు నేర్చుకోవచ్చు. ఒక గురువు చెప్పగలిగితే నువ్వెందుకు చేయలేదు? అంచేత ఇది ఇక్కడ మామూలుగా కనిపిస్తున్నాడు, వాడికి చెప్తున్నాడు. కానీ వాడు వెనకాతలు ఎవడున్నాడు? వాడు ఈ ఒక్కటే కాదు, వాడు చూస్తోన్నది అన్ని లోకాలు చూసుకుంటున్నాడు, వాడు అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటున్నాడు. అందుకే వాడిని కృష్ణం వందే జగద్గురు అంటే. నేను చాలా మంది అడుగుతారు, మరి మనం జగద్గురువు అవ్వచ్చా? నువ్వు అవ్వచ్చు జగద్గురువు. ఎంఎస్సీ చదివి, స్టూడెంట్గా చదివి తర్వాత ఏమవుతాడు? లెక్చరర్ అవుతాడు, కరెక్టే. కానీ వాళ్ళందరూ ఎవరు అంటే కృష్ణుడిలోని భాగమే. కృష్ణుడు అంటే మనుషులు, ఈ మనుషులు అనుకోకండి, వీడిని వీడొకడే, ఇంకోటి ఉండడు, ఇంకోటి ఉంటాడా? ఇంకోడు మీరు అవుతే ఆ లెవెల్కి వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అంచేత గురువులందరినీ మీరు ఎప్పుడు చూసినా అందులోని భాగమే. చూస్తున్నారు కదా ఎలా ఉందో వాడి గందరగోళం. మీరు అవ్వచ్చు కానీ అందులో భాగమే అవుతారు తప్ప ఇంకో గురువు లేడు ప్రపంచంలో, ఉండడు ఇంకోడు. మీరు కృష్ణుడనండి, క్రైస్ట్ అనండి, ఏవేవో పేర్లు పెట్టండి, కానీ ఇది తెలుసుకోవాలి. టైం దీనికి ఇచ్చే సిలబస్సే ఓం. అందుకు ఇదంతా చెప్తున్నాను. ఆ సిలబస్ తెలుసుకోవటానికి ఓం ఆ ఉ మా అని మీరు నేర్చుకుంటే ఈ సిలబస్ నేర్చుకుంటారు. అది ముందే చదువుకుంటారు. ఇప్పుడు మీరు ఏ క్లాసు జనం గెలవాలని అనుకుంటున్నారో ఆ సిలబస్లో మీరు ముందే జాయిన్ అయిపోవటంలే. ఎంఎస్సీ ఫిజిక్స్ చదవాలంటే జాయిన్ ముందే మీరు ఎంఎస్సీ ఫిజిక్స్ అని తెలుసు, రెండేళ్ల తర్వాత అవుతారు. ఇంచేత సిలబస్ మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఆ ఉ మా, ఈ మాకి మీకు 12 శ్లోకాల గురించి చెప్తున్నాను నేను. పుట్టుకున్నారా పుస్తకం అందరూ? ఉపనిషత్ నాకు అర్థం కాదురా, సాంస్క్రిట్ కావాలి. అది ఆ ఇంగ్లీష్ అసలు అర్థం కాదు వాడు, ఆ ఉచ్చారణ అది సాంస్క్రిట్ అవుతే అర్థమవుతుంది కాస్త. కానీ ఆ ఉ మా చేయంతే, ఆ మూడు అక్షరాలు కావాలి నాకు. మన సిలబస్ గురించి చెప్తున్నానమ్మా ఇది. నేనేం ఒక హిందూ సాంస్క్రిట్ గురించి నేను మాట్లాడటంలే. ప్రపంచంలో ఎవడు నేర్చుకోవాల్సిందా? టైం గురించి తెలియాలి, కాలోస్మి అవ్వాలి అనుకుంటే ఈ కోర్సులోకి జాయిన్ అవ్వాలి. అనే అక్షరం ఏంటమ్మా? నేను చదవలేను, నేను చదవలేను. అకారం చూడు. ఎవరు హెల్ప్ చేయరా చదివి? ఎవరో ఒకళ్ళు, మరి మీరు చూసి చదవగలరు కదా. నాకు ఈ సాంస్క్రిట్ ప్రాబ్లం. ఇదేనా చదువుతున్నారు? ఇదేంటి ఆ అక్షరమేనా? దీని పేరు ఇక్కడ చూసుకోండి వైశ్వానర అని అతని పేరు. ఇది కనుక చేస్తే హీ బికమ్స్ ది ఫస్ట్. ఈ విశ్వానరుణ్ణి ఆ అనే అక్షరాన్ని కనుక నువ్వు తింటే నువ్వేం నేర్చుకుంటావు, హీ బికమ్స్ ద ఫస్ట్. దాని తర్వాత వైశ్వానర హూజ్ ఫైల్డ్ పెద్ద అక్షరాలు చేయాలరా, మీకు మంచి గురువుని తెలుసుకున్నారా మీరు, మీకు మంచి గురువు మీరు చెప్పాలి చదివి ఏంటో. వైశ్వానరా హూజ్ ఫైల్డ్ ఈజ్ ది వేకింగ్ స్టేట్. ఇది అర్థమవుతుందా మీకు? మీరు ఎప్పుడైనా చూశారా వేకింగ్ స్టేట్? ఇంగ్లీష్లో ఉందమ్మా. ఇప్పుడైనా చూశారా మీరు వేకింగ్ స్టేట్? తెలుసా మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? వేకింగ్ స్టేట్లో ఉన్నారు. నిజమా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి అక్కడ ఏమంటున్నాడు. వాడు అంటున్నది వేకింగ్ స్టేట్ గురించే. దానికి పేరేమని చెప్పాడు? వైశ్వానరుడు. కొంచెం ఆలోచించుకోండి. అది నేను మన సిలబస్ గురించి చెప్తున్నాను, ఓం గురించి. నేను ఎక్కడికి డైరెక్ట్ అవటం లే. మనం ఇప్పుడు మీరు 9 రోజుల్లో అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తున్నా కదా, దానికి ఉన్న సిలబస్ మీకు తెలియాలిగా. ఎంఎస్సీ ఎంఎస్సీ అంటే ఫిజిక్స్ రాదు కదా, దాని సిలబస్ తెలియాలి కదా. తెలిస్తే 9 రోజుల్లో అయిపోతుంది అది. చేత హూజ్ ఫీల్డ్ ఈజ్ ద వేకింగ్ స్టేట్. ఇక్కడ ఏదో మాట అన్నాడు, ఫీల్డ్ అన్నాడు. ఫీల్డ్ అంటే అర్థం ఏంటి? అక్కడ చాలా చాలా పవర్ఫుల్ వర్డ్స్ వాడతారు. అది సైంటిఫిక్ వాళ్ళకి కూడా లెవెల్లో సైంటిఫిక్గా వెళ్తుంది అది. వాడు ఏమని చెప్తున్నాడు అక్కడ? ఫీల్డ్. ఫీల్డ్లో ఏం చేస్తాం మనం? బీజాలు పెడతాం, ఓకే, నీళ్ళు వేస్తారు, సరే సూర్యకిరణం వస్తుంది. ఇంకా ఈ కంపు ఇవన్నీ మర్చిపోండి మీరు. మెన్యూరు అవి ఈ రెండే ఇంపార్టెంట్, నీరు సూర్యకిరణ. పృథ్వీలో బీజం వేసాం, వేస్తే ఏమైంది? ఒక బీజం వస్తుందా? ఇంకా ఎన్ని బీజాలు వస్తాయి? దట్ ఈస్ దిస్ లైఫ్. ఫీల్డ్ అది. ఒకటిది ఎంతమంది అవుతాయి? నీకు దమ్ముంటే అనంతం. చేత నువ్వు ఏమి ఈ భౌతిక జగత్తులో ఏమి చేయదలుచుకున్నా ఎంత చేసుకోవచ్చు నువ్వు? అనంతం. నీ బీజాలని ఊపుకోవటం తెలియాలి. ఫీల్డ్ మీద బీజం వేయటం వస్తే గ్యారంటీ రిజల్ట్ ఏంటి అంటే అనంతం. అందుకు చెప్తున్నాడు అక్కడ. అదే కొన్ని మీనింగ్ చెప్తున్నా కదా. చేత హూజ్ ఏదో మారిపోయిందా లాంగ్వేజ్? ఏం పర్వాలేదు, స్పియర్ అన్నా తప్పేం లేదు. అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వాడొద్దు అంటారు. ఒకడు ఫీల్డ్ అంటాడు ట్రాన్స్లేషన్, ఇంకోడు స్పియర్ అంటాడు. కానీ అసలు సాంస్క్రిట్లో ఉన్న వర్డ్ ఏంటో చూడండి. జాగ్రత్త ఏంటమ్మా శ్లోకంతి? ఇందాక చూపావుగా, అది జాగ్రత్తగా చూడండి. జాగ్రత్త స్థానం. వాడక్కడ ఏమన్నాడంటే ఇట్ ఈజ్ ఎ ప్లేస్ అన్నాడు. అది కరెక్ట్ వర్డ్. నైదర్ ఫీల్డ్ నాట్ దట్. కానీ చూద్దాం దాని తర్వాత. జాగ్రత్త స్థానం వైశ్వనరో అకారః ప్రథమః. వాడు మొదటివాడు. మాత్రాప్తే రాదిమస్ ఇంగ్లీష్ రాయడం చేయాలి. మీరు అది బట్టి కొట్టుకోవాలమ్మా మీ సిలబస్. రేపు నేను ఆవు మీద శ్లోకం మీద టెస్ట్ చేస్తా. మళ్ళీ మీ మీ సిలబస్ అది. సరే ఈ స్పియర్ తీసి వారే ఫీల్డ్ పెట్టు. నాకు స్పియర్ నచ్చదు. హూజ్ ఫీల్డ్ ఈజ్ ద వేకింగ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ సౌండ్ ఆ బికాజ్ దిస్ encompasses all. And because it is the first, he who knows thus encompasses all desirable objects, he becomes the first. దాని పవర్ ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ఏం అడిగితే అది నీకు దొరుకుతుంది. ఏది అడిగితే అది. ఒక గురువు గారు ఉదాహరణ ఇచ్చారు దీనికి మాతో ఈ క్లాస్ చెప్తున్నప్పుడు. అసలు అకారం అన్ను ఉపయోగించుకుంటే ఏమొస్తుందంటే తెలుసా, గుర్రం ఉంది, దాని తలలో 5 సింహాల తల ఉంది, దానికి 2000 చేతులున్నాయి, అందులో ఒకటి మనిషి చేతిలో ఉంది, ఇంకోటి రాక్షసుడి చేతిలో ఉంది, కాళ్ళే అలా ఉంది, ఇంకా ఏమేమో అనుకుంటారు. అలాంటి ఒక ఈ క్రియేషన్ కావాలి అనుకుంటే నువ్వు దాన్ని కింద మీద భూమి మీద చేయగలవు. కానీ చేసుకో ఏం చేస్తావు అనేది వేరే విషయం ఆ పిచ్చిదానికి. కానీ ఇట్ ఈస్ పాసిబుల్. అది ఆ పవర్. హీ బికమ్స్ ది ఫస్ట్ అంటే ఈ భౌతిక జగత్తులో నీకేం కావాలంటే అది తీసుకోగలవు, ఇఫ్ యు నో హౌ టు యూటిలైజ్ ఆ. వెరీ క్లియర్. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. అంతా చేయగలమో లేదో తెలియదు, కానీ మన వ్యక్తి జీవితం, మన వాళ్ళ చుట్టూలో చాలా ఈజీగా చేయగలం. ఆ అంటే అర్థమైంది. ఇప్పుడు వైశ్వానర ఈజ్ ద ఫిజికల్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్లో మీరు ఏదైనా చేయగలరు, ఎవ్రీథింగ్. దానికి ఉదాహరణ మహాభారతంలో ఈ ద్యూతం, గ్యాంబుల్. గ్యాంబుల్ ఆడేశాక వాళ్ళని గెంటేస్తారు కదా, పెడితే వీళ్ళతో పాటు చాలామంది మనుషులు కూడా వచ్చేస్తా ఉన్నారు అడవికి. ఫుడ్ ఎలా పెడతారు వాళ్ళకి మీకు తెలుసు కదా. ఒక దేశాల ద్రౌపది దగ్గర ఉన్నది, సూర్యుడి నుంచి వచ్చింది అది. ఆయన తినక ముందు ఎంతమందికి పెట్టచ్చు? మరి మనం ఇంతలా అవస్థపడి ఉద్యోగాలు చేసుకుని మేము ఇచ్చేయాలండి, మేము మనం ఉద్యోగం చేస్తే కానీ రాదా అంటే పిచ్చోళ్ళు ఏడవండి. నేను సూర్యుడి దగ్గర నుంచి దాన్ని పట్టుకోగలిగితే మీ ఒక్కడికే కాదు మొత్తం ప్రపంచానికి నువ్వు ఫుడ్ పెట్టచ్చు. అందుకే భారతదేశంలో ఆఫీసర్స్ ఇవి అక్కర్లేదు, ఎడ్యుకేషన్ విద్యాలయాలు అక్కర్లేదు, క్లోజ్ ఇట్ అంటున్నాడు గాంధీ. ఆ మాట ఎవడో అర్థం చేసుకోలేదు. హాస్పిటల్స్, రైల్వేస్ ఇండియాలో ఉండకూడదు, తేషేయండి అన్నాడు. తెలిస్తే దాన్ని ఆ లెవెల్ ఆఫ్ వ్యక్తులు 5-6 నుంచి ఉంటే చాలదా? అది ఎవడు నేర్చుకోడు. ఇంత చెప్పినా ఎవడు 9 రోజుల్లో సాధన చేయండి ఎవడు అంత సీరియస్గా చేయడు. గురువుని అడుక్కోవాలి. కానీ ఆ గురువు పేరుతో వెంకటస్వామి గురించి నేను ఎప్పుడూ అనుకుంటాను, వాడికి చదువు రాదు, ఏమీ రాదు. వెంకటస్వామి పేరు విన్నారా మీరు? అవధూత. వాడి పేరుతో ఇప్పుడు దేవుడికి తెలియాలి ఎంతమంది తింటున్నారు. వాడి పేరుతో ఇప్పటికీ ఇంకా ఎవరికి చదువుతుంది? ఆ అనే అక్షరం గురించి చెప్తున్నాను ఇవంతా. క్రైస్ట్ అదే చేశాడు. ఇంతమంది ఉంటే తినటానికి, చాలామంది ఉంటే దాంతో ఎంతమందికి పెట్టాడు. మరేంటి పిచ్చివాళ్ళలాగా మీ ఫుడ్ గురించి దాని గురించి అవస్థ పడితే ఏం చేస్తాం? నేర్చుకోవాలి కదా, టెక్నిక్ నేర్చుకోవాలి కదా. అది నేర్చుకోకుండా మిగతా అంతా నేర్చుకుంటా ఉంటే నేర్చుకోండి. నేను ఇప్పుడు ఆ యాంగిల్లో డెవలప్ చేయడానికి ఇవంతా చేస్తున్నాను. ఇంక చాలే, నా బ్రెయిన్ ఏం లేదు. ఇప్పుడున్న బ్రెయిన్తో ఇదే చెప్పగలను నేను. అంచేత ఇది వినేవాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి నా క్లాసెస్కి వాల్యూ లేదు. ఇప్పుడు సిలబస్ చెప్తున్నాను ఇది. అంచేత ఇట్స్ ఓకే. తర్వాత మీరు ఎంత చేస్తారో నేను చూస్తా. అంచేత ఆ అంటే అర్థమైందా ఏం చేయాలో? పృథ్వీ జాగృత అవస్థలో నువ్వు కనుక మెలువుగా ఉంటే నువ్వు అక్కడవే కాదమ్మా, మొత్తం పృథ్వీకి ఫుడ్ ఇవ్వగలదు. అది సిలబస్ అన్నది. నెక్స్ట్ ఆ తర్వాత ఊ, ఇది ఇంకా డేంజరస్. దాన్ని తేజస్ అంటారు. ఇందాక ఏమంటారు? వైశ్వానర, ఇవి మీకు గుర్తుండాలి. వైశ్వానర ఈజ్ ఆ, చెప్పండి ఒకసారి, వైశ్వానర ఆ, వైశ్వానర చెప్పండి. కలే అంటలే, ఒకడు అది ఒకటి అది, అదా చేయాల్సి పద్ధతి కరెక్ట్ చేయండి. ఏమొస్తుంది మీకు పృథ్వీ గ్రహంలో? ఒక్క నీ ఒక్కడివి అందరికీ ఇవ్వగలరు, అందరికీ ఇవ్వగలరు. అది మన సిలబస్, అది సిలబస్. అందుకు ఇది పెట్టి చెప్తున్నది. నువ్వు దానికోసం ఎన్ని సాధనలు చేయాలి? నేను చేయకలే. క్రైస్టు వాళ్ళు దాన్ని మల్టిప్లై చేయాలి అంటే ఏం చేశారు? మళ్ళా వంట చేసి ఏమంతా చేసేలా, లేకపోతే దాని మీద చేపెడితే అది 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 మీకు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అది. దాని తర్వాత స్వప్న స్థాన తేజస దాని పేరు, దాన్ని ఊ అంటాం. బికాజ్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అండ్ కంటైన్స్ ది క్వాలిటీస్ ఆఫ్ ది అదర్ టూ. ఏ ఇద్దరు గురించి అంటున్నాడు? శిష్యుడు, గురువు ఏమో. ఆ మాకి లింకప్ ఇది, అది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. ఊ అనేది ఈజ్ ఎ కాన్స్టెంట్ లింక్ బిట్వీన్ దీస్ టూ, ఆ అండ్ మా. ఆ అంటే మీరు జాగ్రత్తగా మీరు నేర్చుకో తెలుసుకుంటే ఒక మాటగా ఏం చేసుకోవచ్చు అంటే, మీరు మెలకువగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి. ఇప్పుడు మనం అందరం ఏ స్థితిలో ఉన్నాం? వైశ్వానర స్థితిలో, ఆ స్థితిలో ఉన్నాం అని గుర్తు చేసుకుంటూ ఉండండి. ఈ పేర్లు మీకు అలవాటు అవ్వాలి, తర్వాత తర్వాత డెవలప్ అవ్వాలంటే. చేత ఇప్పుడు మనం అందరం ఏ స్థితిలో ఉన్నాం? ఆ స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నాం? తప్పు. ఏ స్థితిలో ఉన్నాం? వైశ్వానర స్థితిలో. అర్థమైందా? రెండు ఒకటే, కానీ అలవాటు చేసుకోండి. ఎందుకంటే వైశ్వానర అంటే అర్థం ఏంటో నేను తర్వాత చెప్తాను. నేను అగ్నికి ఇంకొక పేరు అది, కానీ అది ఇప్పుడు డైవర్ట్ అయిపోతాం. కానీ ఇది మాత్రం మీకు ఆ పేర్లు సైంటిఫిక్ వర్డ్స్, ఆ మాట మాటని మీరు నేర్చుకోవాల్సిందే. అంచేతే జాగ్రత్త అవస్థలో ఉన్నారు అని మీరు ఎవరితోనో మాట్లాడుతుంటే ఆ స్థితిలో ఉన్నాను అని ఎవడైనా అంటే, కాదండి, వైశ్వానర స్థితిలో ఉన్నాము. ఓకే, అది బాగా అలవాటైపోవాలి, ఆ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇది మీ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, అందుకే దాన్ని స్థాన అన్నారు. స్థాన అంటే ప్లేస్. ఏ ప్లేస్లో ఉన్నారు అంటే వైశ్వానర స్టేట్లో ఉన్నారు, అంటే మేక్ ఫుల్ స్టేట్. వీడితో చాలా డేంజర్ ఉంది. ఊతో మొదటి పాయింట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ మాకి మధ్య లింకప్ ఉంది ఊకి, అది ఒక పాయింట్ చెప్పాడు. బికాజ్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అండ్ కంటైన్స్ ద క్వాలిటీస్ ఆఫ్ ద అదర్ టూ. అదర్ టూ అంటే అర్థమైంది కదా, ఆ అండ్ మా. హీ హూ నోస్ దస్ ఎగ్జాల్ట్స్ ద ఫ్లో ఆఫ్ ది నాలెడ్జ్ అండ్ బికమ్స్ ఈక్వలైజ్ ఇన్ హీజ్ దే విల్ బి ఫ్యామిలియా బికమ్స్ ఈక్వలైజ్డ్ ఇన్ హిస్ ఫ్యామిలీ దీస్ విల్ బి బోర్న్. తర్వాత ఏదో ఉంటుంది వరల్డ్ బార్ నో నో వన్ ఇగ్నోర్డ్ ఆఫ్ బ్రహ్మ. ఈ స్టేట్ని మీరు డ్రీమ్ స్టేట్ అని కూడా అనొచ్చు, స్వప్న స్థితి అని కూడా అనొచ్చు. కానీ దానికి మీరు నేర్చుకోవాల్సిన పేరు ఇది, ఇది చాలా గుర్తుంచుకోండి. తేజస్, తేజస. అమ్మా అదేదో కరెక్ట్గా మీరు పట్టుకోండి, నా ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాను నేను. కానీ ఆ మాట గుర్తుంచుకోండి, ఇందాక ఏంటి వైశ్వానర, ఇప్పుడు తేజస. ఈ తేజస ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద డ్రీమ్ స్టేట్. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డ్రీమ్ స్టేట్ మన యొక్క డ్రీమ్ స్టేట్. ఇందాక మనం ఏంటి, వేక్ఫుల్ స్టేట్. ఇప్పుడు మనం అందరం వేక్ఫుల్ స్టేట్లో ఉన్నాం. తేజసలో ఉంటే, తేజసలో మనం డ్రీమ్ స్టేట్లోకి ఉంటాం. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, సైన్స్ అంతా కూడా డ్రీమ్స్ నుంచే వస్తుంది. మీరు వెబ్లో కనుక వెతుక్కుంటే సైంటిస్టులు కనిపెట్టినవన్నీ కూడా మొట్టమొదటి డ్రీమ్లో చూశారు వాళ్ళు. చూశాక దాన్ని డెవలప్ చేసుకున్నారు. అంటే అర్థం ఏంటి, డ్రీమ్తో సంథింగ్ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటిది కిందకి తీసుకొస్తారు. కానీ ఆ పైనుంచి కిందకి వస్తున్నది ఈజ్ ఏ సైంటిఫిక్ లా, అది గుర్తుంచుకోండి. తేజస్సులో వచ్చేది సైంటిఫిక్ లా వస్తుంది. అదేదో చూడండి అమ్మా, ఒకసారి చూసుకోండి, అది కేర్లెస్ గా వదలకండి. అది తేజస. ఆ తేజసలో ఇది జరుగుతుంది. వేరువేరు సైంటిస్టులు అందరినీ చెప్తూ వచ్చి ఉంటాడు. మీకు అర్థమైందా, ఒక్కొక్క డ్రీమ్తో ఒక్కొక్కళ్ళు ఏవేమి పట్టుకున్నాడు. ఇక్కడ ఏదో హై డ్రీమ్ అని అంటాడు. అలాగే అవి అలా వస్తూ ఉంటాయి, చూసుకోండి. ఇవంతా అలా డ్రీమ్లో వచ్చినవి. అదే చూసుకోండి, ఆ పేర్లు చెప్పండి. మీకు అర్థమవుతుందా? మీకు ఆ పేరు చెప్పేస్తూ ఉండండి. ఎవడు కళ్ళలో ఏం పట్టుకున్నాడో పేర్లు చెప్తే కనీసం పేర్ల పేర్లు అర్థమవుతుంది. ఇతనే చెప్తే ఏమర్థమవుతుంది? ఏం చేశాడు? సరే, మాకు తెలియ అంతా ఏదో చేశాడు, రైట్. విన్నారా అందరూ? అవ్వడు ఏం వెళ్ళే, వినిపించటం వేరు. వాడి పేరేంటి, వాడేం పట్టుకున్నాడు, అంతే. చూసుకోండి అలా ఎన్ని ఉన్నాయో. శ్రీనివాస రామానుజం, తీసుకెళ్ళిపోవడం సైంటిస్టులు అందరూ ఇలాగే కావాల్సిన ఉన్నాయి. ఈ అంతే ఏంటిదంతా చెప్తున్నది, సైంటిస్టులకి డ్రీమ్లో వచ్చింది. అది తేజస్, ఆ డ్రీమ్స్. అంటే ఈ డ్రీమ్ స్టేట్లో కొత్తగా పట్టుకోవచ్చు మీరు. మీకేది కావాలంటే అది, కానీ వచ్చేది లా, ఓ నియమం వస్తుంది. అది ఒకసారి అది పడిపోయి ఇలా భౌతికలను చెప్పేస్తే ఇట్ ఈజ్ ఎ లా, ఇంకా మారదు అది. దాని వలన మీరు చూసుకుని ఉపయోగించుకోవటమే తప్ప మీరేం చేయలేరు. ఈజ్ ఇట్ క్లియర్? తేజస అంటే ఏంటో అర్థమైంది కదా. ఇంచేత ఆ చేస్తే భౌతిక జగత్తులో మీరేం కావాలనుకుంటే అది చేసేస్తారు. తేజస్కి వెళ్తే డ్రీమ్ స్టేట్లో ఏ సైంటిస్ట్ ఏవేం చూద్దాం అనుకుంటున్నాడో అది నువ్వు ముందే చెప్పేయచ్చు. గ్రీన్ గ్లూ, ఒక గ్రీన్ గ్లోబ్ అను ఒక గ్రూప్ హిమాలయాస్లో ఉన్నారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రీన్ గ్లూ అంటాం. వాళ్ళతో పెద్ద డేంజర్ ఏంటో తెలుసా? వాళ్ళు చేసేది భౌతిక జగత్తులో ఏ సైంటిస్టును రానివ్వాలి, ఏ సైంటిస్ట్ రాకూడదు అని ఆపుతారు వాళ్ళు. దాన్ని కొంచెం మంచిది కావద్దు. హిట్లర్కి పట్టుకున్నాడు దాన్ని, ఆ గ్రూప్ను పట్టుకున్నాడు. మీకు నేను చెప్తున్న స్టోరీ అర్థమవుతోందా? హిట్లర్ గురించి మాట్లాడుతున్నాను. వాడు సింపుల్ మిలిటరీలో వెరీ స్మాల్ స్మాల్ మ్యాన్ ఇన్ ద ఫస్ట్ వరల్డ్ వార్, వెరీ స్మాల్ స్మాల్ మ్యాన్, జస్ట్ మెసెంజర్ మంచిగా కోసం తీసుకెళ్ళటానికి వెళ్తూ ఉండేవాడు, ఈ సాధనలు చేస్తూ ఉండేవాడు. అక్కడ పట్టుకున్నాడు వాడు. పెట్టుకున్నాక మీలో కాస్త మీరు చదువుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది, ద స్పియర్ ఆఫ్ డెస్టినీ అని. మరి ఆ బుక్ కర్ర చూపించగలిగితే ఓకే, ఇప్పుడేం డిస్టర్బ్ చేయక, అది వేరే చోటుకి వెళ్ళిపోతుంది. క్రైస్ట్ ఏం చేశాడు అంటే క్రూసిఫై చేశాడు. చేశాక అక్కడ ఒక క్యాటరాక్స్ పోయి దగ్గరగా చూసేటటువంటి ఒక వాణ్ణి చుట్టూరా మిగతా వాళ్ళు ఆయన కొట్టకుండా ఓ వాచ్మెన్ ఉన్నాడు అక్కడ. వాడు ఆ స్పియర్తో డైన్స్టీని గుచ్చుతాడు. ఎందుకంటే కారణం ఏంటి అంటే వాడు చచ్చిపోతే మనుషులు వదిలేస్తారు మిగతా వాళ్ళు, వాడు బతికున్నాడంటే వాడిని ముక్క ముక్కలు చేసి చంపుతారు. ఆ స్థితి ఉన్నప్పుడు అయ్యో ఈ గదంతా లేకుండా ఉంటే వాడు బతికుంటే చాలరే అని వాడు పులుస్తాడు ఒక స్పియర్ పెట్టి. ఒక నెత్తురు చుక్క బయటకు వస్తుంది, ఆ జట్టు నుంచి ఒక నెత్తురు చుక్క వాడి కంటి మీద పడుతుంది. ఇగో ఇది బుక్, వీలుంటే చదువుకోండి. ఇది ఆ స్పియర్ క్రైస్ట్ని ఇప్పుడు ఉంది అది. ఎందుకంటే చాలా చిన్న చిన్న సంఘటన ప్రపంచాన్ని మార్చేస్తుంది. ఆ పుస్తకం నేను కనీసం 50 సార్లు చదివి ఉంటా, మళ్ళీ చదువుతాను నేను. చదివితే మళ్ళీ ఒక కొత్త మురుగు కొత్త దొరుకుతుంది నాకు. అద్భుతమైన నాకు భగవద్గీత కంటే ఆ బుక్ చాలా ఇంపార్టెంట్, చదువుకోగలిగితే. ఆ స్పియర్ ఆఫ్ డెస్టినీ, ఇందుకే అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోండి. ఇదంతా తేజస గురించి చెప్తున్న సిలబస్, అందుకు ఇదంతా చెప్తున్నది. ఇందాక చెప్పింది ఎవరిది, పాండవులకి వాళ్ళకి కూడా ఎంత భూమం, అదేమో వైశ్వానర యాంగిల్. అందుకు ఆ ఉదాహరణ అర్థం చేసుకోవాలి. మన సిలబస్ అది, అలా లెవెల్లో లేవాలి మనం. అందుకు ఈ సిలబస్ అంతా చెప్పించేది అది 9 రోజుల్లో అయిపోతుందని గురువు గారు చెప్తున్నారు. సిలబస్ అయిపోతుంది, ప్రాక్టీస్ నీకు టైం పడుతుంది. కార్ డ్రైవింగ్ లాగే, కార్ డ్రైవింగ్ మీకు వచ్చేసింది, డ్రైవ్ చేయగలరు, 3 డేస్లో చేసుకుంటారు. కానీ ఇంకా రోడ్డుకి వెళ్ళి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయాల్సిందే. కానీ టెక్నిక్ అంతే ఇంకా. అప్పుడు ఏం డ్రైవింగ్ అప్పుడు మీరు నేర్చుకున్నారు 3 డేస్లో, జీవితాంతం మీరు డ్రైవ్ చేసినా అంతే, రేసెస్ గురించి డెవలప్ చేసినా అంతే కదా, అప్పుడు నేర్చుకున్నవేగా. అదే నేను చెప్తున్నాను, ఈ 9 రోజుల్లో అది వచ్చేస్తుంది మీకు. దానికి ఇదంతా సిలబస్ ముందు అర్థమైంది కదా. ఇప్పుడు తేజస గురించి అంటున్నామా. తేజస అన్నదేంటో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది సైంటిఫిక్ లెవెల్స్ లో భౌతిక జగత్తులో ఉన్న మనుషులకి ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అన్న ఒక గ్రూప్ ఉంది, గ్రీన్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ. వాళ్లతో హిట్లర్ ఎలాగో లింక్ పెట్టుకున్నాడు, పెట్టుకుని ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు గందరగోళం చేసి పారేశాడు. అప్పుడు అరవిందో మెహర్ బాబా, అందుకని మెహర్ బాబాకి చాలా ఇంపార్టెన్స్, వాడిని ఆపుతారు. లేకపోతే వాళ్ళకేం తెలియదు పాపం, వాడు సాధన చేశాడు, గ్రీన్ ఫీల్డ్ నుంచి హిమాలయాల నుంచి లింకప్ అయిపోయింది, గలగడోళం చేసి పారేస్తున్నాడు హిట్లర్. అప్పుడు అరవిందో మెహర్ బాబా ఆపారు, వాడిని కంట్రోల్ చేశారు. తేజస గురించి ఎప్పుడు ఏ గందరగోళం జరిగిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయాలి కదా. ఆ సిలబస్ నేర్చుకుంటారు మీరు, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు. తేజస అంటే అర్థమైంది కదా, మీ డ్రీమ్ వరల్డ్, డ్రీమ్ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు 1920స్లో ఒక సైంటిస్ట్ ఒక లా పట్టుకున్నాడు, 1960లో ఇంకో లా పట్టుకున్నాడు, ఇప్పుడెప్పుడో ఇంకోటి పట్టుకుంటాడు కదా. నేను చెప్పింది అర్థమైందా, 20, 60, 2000 గుర్తుంచుకోండి రఫ్గా. కానీ లాజ్ ఇన్ని సంవత్సరాల్లో వాడు పట్టుకున్నాడు, కానీ ఆ లాజ్ ఎక్కడున్నాయి, లాస్ ఎక్కడున్నాయి? అవి ఎప్పుడున్నాయి? 20లోనే ఉండాలని రూల్ ఉందా? 60లో నువ్వు ఎప్పుడు లాక్కుంటే అప్పుడు. నా ఉదాహరణ చెప్పింది అర్థమైందో లేదో? మీరు అనుకుంటున్నారు ఇప్పుడు 1920లో వచ్చింది, ఇంకో 1960లో వచ్చింది, ఇంకో 2000లో ఈ సైంటిఫిక్ లా వచ్చింది అని. కానీ యాక్చువల్గా లా ఎక్కడుంది? అన్నీ ఒకేసారి ఉంది ఆ లెవెల్లో. అది తేజస. ఇంకా నువ్వు ఏం ఉపయోగించుకుంటావో, ఏది ఉపయోగించుకోవో అది నీ ఇష్టం. కానీ ఓ గురువు ఎవడో ఉండి ఆ స్థితికి వెళ్ళిపోయిన వాడు ఎలా పట్టుకోవచ్చు? వాడు అంటే క్యాన్సర్ని తగ్గించాలనుకోండి, వాడు పెట్టుకుంటాడు. వీళ్ళకి తేజ కంట్రోల్ చేయటం రాదు, వాడికి వచ్చు, పట్టుకోగలడు. కానీ అందరినీ చేయమంటాడా? ఎందుకు చేస్తాడురా? నాకు అసలు ఎప్పటికీ మీకు మీరేదో అంటారు, వాడికి నిజంగా అంత ప్రేమ ఉంటే అందరు క్యాన్సర్స్ని ఇలా ఎందుకు చేయలేడు, చేయగలడు. ఇంకెందుకురా అందరినీ చంపేసి అందరినీ ఇలా పంపించేద్దాం దేవతలే? నువ్వు లేవే. కానీ వాడికి కార్మిక్ లింక్స్ అవి ఉన్నవాడు ఎవడో ఉంటాడు. వాడికి ఒక ఉదాహరణగా ఆ కర్మ ఉంటేనే, కర్మ లేకపోతే వాళ్ళు చేయరు, చేయడది. కానీ మెంతం ప్రపంచంలో మొత్తం సృష్టి ఇప్పుడే కాదు, ఇంకో వేల సంవత్సరాల తర్వాత అయ్యే లాజ్ అన్నీ కూడా ఎక్కడున్నాయంటే తేజస. అందుకు ఇదంతా గందరగోళం ఏం చెప్తున్నానంటే, మీ సిలబస్ ఆ నుంచి ఊలో ఇంకా నీ ఇష్టం. ఏ సైంటిస్ట్కైనా నువ్వు చేయొచ్చు, ఎనీథింగ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్. కానీ అప్పుడు మీకు అనిపిస్తుంది అమ్మ వస్తే నేను ఏదో చేసేస్తాను అని, బ్రేక్ వేస్తాడు, రానివ్వడది. నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఇక్కడ చేయటానికి, భౌతిక జగత్తులో చేయటానిక, ఎక్కడ చేయాలది? తేజస లెవెల్. తేజస లెవెల్నే ఫోర్త్ డైమెన్షన్ అంటాం. ఇంకా ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నవాడు ఇవంతా అడగడు. ఇచ్చంటే వాడికి తెలుసుగా, వాడికెందుకు ఈ గోదంతా? అందుకే చాలా తమాషా అనిపిస్తుంది, ఈ యోగా అంతా వచ్చి సిద్ధులు అన్నీ వచ్చిన వాడు అసలు వాడాడు దాన్ని. కారణం ఎందుకు అంటే వాడికి అవసరం లేదు, కావాల్సింది వస్తూ ఉంటాయి వాడికి, మిగతా వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇష్టం. తేజస్ అంటే నేను చెప్పింది అర్థమైంది కదా, ఆల్ లాస్ ఆఫ్ సైన్స్. అందుకే దాన్ని విజ్ఞానమయ కోశము అంటాం, దాని పేరే అది. మెంటల్ ప్లేన్ తర్వాత విజ్ఞానమయ కోశం అని చెప్తామే, అదే అది తేజస. ఇంకా తేజస మెంటల్ లెవెల్ అంతే కదా, వెరీ క్లియర్. తను చెప్పిన పాయింట్ నేను కరెక్ట్గా చెప్పలేదు, కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడున్న జాగ్రత్త అవస్థ మైండ్ ఈజ్ ద థర్డ్ డైమెన్షన్, మెంటల్ లెవెల్. వైజ్ఞానమయ కోశం ఫోర్త్ డైమెన్షన్, విజ్ఞానమయ కోశం. వెరీ క్లియర్. ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలమ్మా, ఇది మర్చిపోకపోతే మీకు అర్థం అవదు. ఈ రెండిటికి ఆ అండ్ మాకి లింకప్ ఊ, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకా అది వస్తుంది, చెప్పలేదు నేను, కానీ ఇప్పుడు వస్తుంది. ఇది ఈజ్ ఇట్ క్లియర్? అప్పుడు వీడి ఫ్యామిలీలో, ఏ ఫ్యామిలీలో? ఈ ఫ్యామిలీలోనా? సైంటిఫిక్ ఫ్యామిలీలో. తేజసిక్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి బ్రహ్మని వాడు కేర్ చేయడు, బ్రహ్మని వాడు కంట్రోల్ చేస్తాడు, హీ కంట్రోల్స్ ఇట్. వెరీ క్లియర్. ఇన్ హీజ్ ఫ్యామిలీ దేర్ విల్ బి బోర్న్ నో వన్ ఇగ్నోర్డ్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మన్ గురించి ఇగ్నోరెంట్ ఆఫ్ బ్రహ్మన్. క్లియర్. నెక్స్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పరంపూజ్య గురుదేవులు పాపం ప్రజ్ఞాపుత్రులు అని చాలా కల చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఆయన డ్రీమ్ చేస్తున్నాడు పాపం. దేవుడికి తెలియాలి ఏ ప్రజ్ఞ గురించి మాట్లాడుతున్నారు. గురువు గారు దీని గురించి చెప్పారు, ఇవంతా మాకు ఆయన చెప్పినవే. ఈ ప్రజ్ఞ ఏం చేస్తుంది? హూజ్ ఫీల్డ్ ఈజ్ డీప్ స్లీప్. ప్రజ్ఞ అంటే మీకు మొట్టమొదటి అర్థాల్సింది ఏంటంటే, ఇట్ ఈజ్ అ ఫీల్డ్ ఆఫ్ డీప్ స్లీప్ ఈజ్ ద థర్డ్ సౌండ్ మా because this is the measure and that into which all enters.
మొత్తం సృష్టి అందులోకి వెళ్తుంది, అందులోంచి అంత సృష్టి బయటకు వస్తుంది. అంటే ప్రళయము మళ్ళీ సృష్టి, ప్రళయము మళ్ళీ సృష్టి. మీ లైఫ్ లో అదే జరుగుతోంది. రాత్రి పడుకున్నారు మీరు, ఏం తెలుసురా మీకు, లేస్తారు మొత్తం వరల్డ్ మీకు లేచింది కదా. డిఫరెన్స్ అర్థమైందా? అంచేత మీరు గురువులు వాళ్ళు చెప్పే, మీరు ఆల్రెడీ యూఆర్ డూయింగ్ ఇట్. రాత్రి డీప్ స్లీప్ లోకి వెళ్ళి పడుకున్నావయ్యా, ఎవరున్నారు, నువ్వు ఉన్నావా? నువ్వు లేవు. ప్రపంచం ఉందా నీకు? ఉందా? డీప్ ఉందా? ఏం తెలియదు అప్పుడు మీకు. నిద్రలేస్తారు, నిద్రలేస్తే ఏమైంది? ఇన్స్టెంట్ మొత్తం వచ్చేసింది. గురువుగారు ఏమంటారు, మీరు దాన్ని బ్యాలెన్స్ చేయగలిగితే నువ్వు రాత్రి పడుకుని నువ్వు బయట లేచేసరికి మొత్తం ప్రపంచాన్ని మార్చేయొచ్చు. లాజిక్ అర్థమైందా? అది మన సిలబస్. ఆ ఊ మా చేత నీ సృష్టి నువ్వే. దాన్ని విశ్వామిత్రుడు చాలా ట్రై చేశాడు ప్రపంచానికి ఇచ్చేద్దామని, త్రిశంకు. ఫ్యాక్ట్ నిజమే అది, హీ వాంటెడ్ టు డూ ఇట్, ఒప్పుకోలేదు. ఎందుకు రాదంతా చేయిస్తావు నువ్వు, పంపించి ఏం చేస్తావు, ఎక్కడ పోయినా కూడా అదే పని చేస్తాడు. వాడు మర్చి ఆ స్థితిలోకి వెళ్తే వేరే విషయం, కానీ ఇప్పుడున్నవాడు అక్కడ తీసుకెళ్తే ఏం చేస్తాడు రావాడు? అంచేత వద్దు, ఆపండి దాన్ని. అప్పుడు గాయత్రి మంత్రాన్ని పట్టుకుంటాడు. సరే, అది పట్టుకునే వాళ్ళని నేను తయారు చేద్దాం గాయత్రిని అని. అందుకని విశ్వామిత్రుడికి అంత ఇంపార్టెన్స్ గాయత్రి మంత్రం. ఇట్ హ్యాజ్ నాట్ ఏ మంత్ర, ఇట్ ఈజ్ నథింగ్ హిందూ ఇన్ ఇట్, ఇట్ ఈస్ ఎ ఫార్ములా. మీరు ఆ ఫార్ములాను ఉపయోగించుకుంటే ఇవన్నీ వస్తాయి. ఆ ఊ మా, యా ఊ మా కలిపి ఓ మంట. జత ఏ మంత్రం చేయాలన్నా మనకి ఓం లేకుండా లేదు. కానీ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అర్థమైంది కదా. మన సిలబస్ ఏంటో, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ఈ మూడింటిని కలిపి తీర్చుకుంటాం. మూడు లెవెల్స్ లో ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటటువంటి సిలబస్ ఇది. ఆ ఓం ఏంటో తెలియదు ఎవరికి. అందుకు నాకు చాలా బాధేస్తుంది. కనీసం మన హిందువుల వాళ్ళకైనా ఓం అంటే అంత గొప్పది, ఏమీ తెలియదు. కానీ అందులో ఋషులు లేకపోతే హిందువులు అనుందా, లేకపోతే జాగ్రత్త స్వప్న, అదే ఎవరికి ఉండాలిరా? హిందువులకే ఉంటుందమ్మా, మనకే కాదు జంతువులకి ఉంది. అది జంతువులకైనా, జంతువులకి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి ఆ మూడ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ సిలబస్ గురించి మనం చదువుకోబోతున్నాం. అంచేత ఆ 12 కాస్త జాగ్రత్తగా మీరు ముందే వచ్చి చదువుకుని ఆ 12 చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ మూడునే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు, కానీ ఉన్నదంతే. ఆ ఊ మా ఇంత అంతర్గందరగోళంగా నేను చెప్పింది అంతా గుర్తు చేసుకోకుండా. ఆ అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న ఊ, ప్రజ్ఞ. ఇది చాలా క్లియర్గా మాట్లాడుకుంటూ ఉండండి. మీరు ఉపయోగించుకోవాలి వాటిని. ఎంఎస్సీ చదువుతున్నప్పుడు ఫిజిక్స్ గురించి ఎలా చదువుతున్నారో అలాగే దీని గురించి మీకు బాగా రావాలి. ఆ మూడు శ్లోకాలు పట్టేసుకోండి. ఆ అంటే ఏంటి, ఊ అంటే ఏంటి, మా అంటే ఏంటి. ఆ సాంస్క్రిట్ అక్కడ ఫార్ములా ఉంది. సాంస్క్రిట్ని మనం మార్చలే, అందుకే వాడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తే నాకు నచ్చలే. చెప్పే వాళ్ళ ట్రాన్స్లేషన్ అది, వాళ్ళకి సాంస్క్రిట్ కరెక్ట్ వర్డ్ వాళ్ళకి రాదు అంచేత మనం పట్టుకోవాల్సిందే. అంచేత ఆ అంటే ఏంటి, వైశ్వానర. ఊ తేజస, మా ప్రజ్ఞ. కానీ మీకు అర్థమవుతోందా, నిద్రస్థితి వాడు ప్రజ్ఞ అంటున్నాడు, విజ్డమ్. అంచేత అసలైన తెలివి నిద్రలో ఉంది మీకు. ఇక్కడ ఏదో ఒక గందరగోళం చేస్తూ ఉంటాం మనం, కానీ యాక్చువల్ గా నువ్వు కరెక్ట్ గా పడుకోగలిగితే అన్నీ వచ్చేస్తాయి మీకు. ట్రై చేసుకోవాలి కదమ్మా. అందుకే ఈ గోల్ అంతా చెప్పేది, అందుకే మనం అది నిద్ర స్థితిని అసలు మనం వాడటమే లేదు. కానీ అసలు శక్తి అంతా ప్రజ్ఞ అక్కడే ఉంది, ఆ నిద్రస్థితిలో ఉంది. అలా నిద్రపోయినటువంటి వాళ్ళకి సైంటిస్టులకు ఏమొచ్చింది? ఆ డ్రీమ్తో వచ్చింది కనిపెట్టే కానీ అంతా చేస్తున్నారు వాళ్ళు. మరి డ్రీమ్లోనే అది పట్టుకోగలిగితే నిద్రస్థితిలో ఇంకా ఏముంటుందో, ఆ నిద్రస్థితిలో నువ్వు అలాగే ఉండగలిగితే సమాధి అంటాం. అది సమాధి అంటే దానికి ట్రై చేస్తాం మనం. ఇంతకీ సమాధి అంటే అది చిత్త సమాధి ఈజ్ వన్ లెవెల్. అక్కడ ఆ ఊ మా అన్నీ ఉంటాయి. అక్కడ ఈ సమాధి స్థితిలో కండిషన్ ఏంటి? అక్కడి నుంచి అంత పవర్ వచ్చేస్తుంది కదా. మరి వచ్చేస్తే భౌతికంలో గందరగోళం జరుగుతుంది. అంతేత వీడు కంట్రోల్ చేయాలి. సమాధిలో అన్నీ ఇవ్వడు వాడు. అలాగే నువ్వు పట్టుకోగలిగేటటువంటి ప్రాక్టీస్ నేర్చుకుంటే వచ్చేస్తుంది ఆ పవర్. క్లియర్? అంతేత మన సిలబస్ ఏంటో అర్థమైంది కదా. ఆ ఊ మా వాటి మిగతా మూడు పేర్లు చెప్పండి. తలకెదురుగా చెప్పండి. వెరీ క్లియర్. ఈ స్టేట్ మన సిలబస్. ఆ సిలబస్ తో మొదలెట్టాను నేను. ఇంకా పదండి మాండక్యోపనిషత్తు బాగా స్టడీ చేసుకోండి. మంచి టాపిక్ లెక్చర్ ఇస్తున్నాను నేను. సిలబస్ మనం జరిగింది మళ్ళా గుర్తు చేసుకుంటున్నాను. మీరు మర్చిపోతే ఎట్టా మనం ఏం చేస్తున్నాము? ఇదే చెప్తోందండి. మళ్ళా అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూపించింది చూపించమ్మా. ఇది అదే, దీని గురించి చెప్పడానికి ఇంత టైం నేను చెప్పాల్సి వచ్చింది. దాంట్లో మీరు చదువుకోగలిగితే, ఆ స్పియర్ ఆఫ్ డెస్టినీ మీరు చదవగలిగితే, కానీ చదవటానికి దేవుడికి తెలియాలి ఎంత టైం పడుతుందో మీకు చదవటానికి. కానీ అందులో డైరెక్ట్గా ఈ సాధనలంతా కూడా రాసేశారు. రాసిన వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఆ నావెల్స్ అని. స్పియర్ ఆఫ్ డెస్టినీని ఉపయోగించుకున్నారు అందరూ 2000 ఇయర్స్ వరకు. ఎవరు? ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్. వాటిలో చెప్పాను అర్థమైంది దేని గురించి చెప్పా, బల్లెం. దాన్ని మార్చారు గురువు గారు. అది వద్దురా మనకి. అందరూ కలిసేటటువంటి లాల్ మషాల్ పెట్టుకోండి. ఇది మనం కాదు డిసైడ్ చేయాల్సింది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. గ్రీన్ వాళ్ళు ఎవరో పెట్టిన సిలబస్సే వర్క్ చేస్తుంది తప్ప మనం ఏదో పెట్టుకుంటే వస్తుందా? వాళ్ళు పెట్టారు అది. కానీ దాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, అమ్మ తల్ల కిందరు చూపించగలవా? అది ఒక ధ్యానం మీరు చేసుకోవచ్చు. అంటే మెడిటేషన్ అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఆ స్థితిలో మీరు పనిచేస్తున్నా అది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి అంతే తప్ప దాన్ని నిరంతరం చేస్తూ కూర్చోవద్దు. ఇగో ఇది జాగ్రత్తగా, ఇది సిలబస్. ఈ కథ ఏంటో తెలుసా మీకు? 15వ అధ్యాయంలో ఇదే. 15వ అధ్యాయం గుర్తొస్తుందా మీరు? అందుకే భగవద్గీత సైన్స్ తెలియాలి. అందులోనే ఎలా తినాలో కూడా ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అనేది ఇందులోనే ఉంది. చేత మీరు ఫుడ్ తీస్తున్నప్పుడు కనీసం సైలెంట్ అయ్యారా? మాట్లాడుతున్నప్పుడు ఏం తినకూడదు? మరి నాకు తెలియదు మీరు లాలాజలాన్ని పట్టుకున్నారో లేదో కాస్త నేర్చుకోండి. మేమంతా క్లాసెస్ ఇలాగ నేను చెప్పలేను. మీరందరూ కలిసి మెడికల్గా ఎవరైనా నేర్చేసుకోవచ్చు. అది చూసుకోండి. అది ఇగో ఇది చూడండి. ఇది భగవాన్ అధ్యాయంలో పేరేంటంటే పురుషోత్తమ ప్రాప్తి యోగ. పురుషోత్తమ, పురుషుడు పురుషోత్తముడు, తేడా అర్థమైంది కదా. తర్వాత మాట్లాడతాను. ఊర్ధమూలం అధశాకం మశ్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంశయస్య పర్ణాని అస్తం వేదస వేదవిత్. ఊర్ధమూలం తలకిందులైనటువంటిది అంటే రూట్స్ పైన ఉన్నాయి, చెట్టు కిందనుంది. అది ఆ శ్లోకం అర్థమైంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇది. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ లాల్మషాలు ఈ పుస్తకాలు లేదు. ఆ 15వ అధ్యాయంలో ఇది లేదు. కేవలం ఆ తల్లకిందులైనటువంటి ఏంటివి రూట్స్ ఉన్నాయి, చెట్టు ఇలా వచ్చింది, ఈ చెట్లంతా తల్లకిందురుగా ఉంది, అది అక్కడ మనం చదువుతాం. ఇది చదువుతున్నప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అహం వైశ్ ఇది అందులో అధ్యాయంలోనే 15వ అధ్యాయంలో చాలా 15 అధ్యాయాలు చదవటం చాలా మంది ఇంట్లో ఇది వరకు భోజనం ముందు అందరూ చదివేవాళ్ళు 15వ అధ్యాయం. ఇప్పుడు అసలు దాన్ని మర్చిపోయాం మనం. కానీ మీరు మళ్ళీ వీలవుతే, మీరు ఇంట్రెస్ట్ అవుతే మీరు ప్రతిరోజు భోజనం ముందు తరుగు 20 శ్లోకాలు ఎంత టైం పడుతుందిరా, 1.5 మినిట్స్ పడుతుంది అలవాటవుతే, కొంచెం మొత్తం ఊర్ధ మూలం నుంచి చివరి వరకు. అందులో ఇది శ్లోకం, అహం వైశ్వానరో. ఇప్పుడు మీకు సైన్స్ అర్థమవుతుంది. వైశ్వానరా అంటున్నాడు, వైశ్వానరా అనే మాట వాడాడు. ఎందుకు వాడాడు? వైశ్వానరా అంటే ఫిజికల్ ప్లేన్, జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో నువ్వున్న అహంకారం ఉంది, అహంకారాన్నే ప్రాణము అని కూడా ఒక అర్థం ఉంది, ఈగో అని కూడా ఒక మాట ఉంది. నేను నేను అని బతికుంటే మిగతా పనులన్నీ జరుగుతాయి. చేత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణం వచ్చింది, ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అందుకని ఇది చాలా చదువుతూ ఉంటాం భోజనానికి ముందు. ఎందుకు ఎందుకు చదువుతామో తెలియదు, ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు చదువుతామో. అంచేత తిన్నాక ఇంకా మీరు ఆలోచిస్తూ మౌనంగా తినాలి. తిన్నప్పుడు మీ దృష్టి ఎందులో ఉండాలి? అక్కడ అన్నమయ కోశ శరీరం వస్తుంది, భౌతిక శరీరం కాదు అన్నమయ కోశం. ఇంకా అన్నమయ కోశం నుంచి అది ప్రాణమయానికి వెళ్తుంది. అంచేత తింటున్నప్పుడైనా 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంకా మాట్లాడొద్దు ఎవ్వరు. అంచేత ఇది వడ్డించారా అండి, అది చేద్దారా, అది ఎందుకమ్మా పక్కనే పెట్టుకోండి, ఎవరికి కావాల్సింది వేసుకోండిరా, వై షుడ్ యూ టాక్. ఇంకా సీరియస్నెస్ ఉండాలమ్మా సాధనలో, ఇది చేసుకోండి. అంచేత ఈ అన్నమయ కోశము నుంచి ప్రాణమయ కోశం గురించి చెప్తూ వచ్చాను నేను. అది చెప్తూ సరికాస్త సిలబస్ బ్యాక్ చేద్దామని చెప్తూ ఇవి డైవర్ట్ అయ్యాను. ఆ వైశ్వానర, ఉ తేజస, మా ప్రజ్ఞ. ఇది రివర్స్. బాగా మాట్లాడుకోండి మీలో మీరు, అది చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అది చేసుకోండి, ఆ వర్డ్స్ బాగా వచ్చేయాలి. అప్పుడు భగవద్గీత అది చదువుతున్నప్పుడు ఎక్కడ ఏ మాట పడాడో మీకు తెలుస్తుంది. అదేదో సాంస్క్రిట్లో ఏదో పడేశాడు అనుకోకండి. ఇప్పుడు ఫుడ్ అవటానికి వైశ్వానరా కావాలి అని అర్థమైంది కదా. ఇక్కడ సిలబస్ ఏం చెప్తున్నాను, కాన్స్టిట్యూషన్లోనే వచ్చాను. ఓం ఈజ్ లైక్ ఏ క్యారియర్ వే విచ్ కెన్ కంటైన్ ఎనీ అదర్ వేవ్స్. ఇది క్లియర్గానే అర్థమైంది కదా మీకు. ఓం అనేది ఉంటే తప్ప, ఇందాక క్యారియర్ వేవ్ అని వస్తుందనే టీవీలో టీవీలో వాటిలో అలాగ ఓని పట్టుకుంటే ఏ దేవతంతో ట్యూన్ అవ్వాలో, ఏ శక్తితో ట్యూన్ అవ్వాలో నువ్వు ట్యూన్ అవ్వగలుగుతావు. అందుకే దానికి 176 సౌండ్స్ ఉన్నాయి. నేను దాన్ని ఇది కూడా చూసినట్టు గుర్తు, ఒక ఏమంటారు మనం చూస్తూ ఉంటాం పోస్టర్, ఓం మీద చూడండి ఎన్ని అక్షరాలు రాస్తాడు, మరి అది చూసుకోండి. అన్ని రకాలుగా దాన్ని ట్యూన్ చేసుకోవచ్చు. కరెక్ట్ నెంబర్ అమ్మా ఇప్పుడున్న బ్రెయిన్తో చెప్పలేను, అరౌండ్ 70 ఎంతో చెప్పాడు వాడు. అన్ని రకాల నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. వన్ షుడ్ లెర్న్ టు మెయింటైన్ బ్యాలెన్స్, సమత్వం. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన భౌతిక జగత్తులో సమత్వం మీకు బాగా రావాలి. బ్యాలెన్స్ 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 బ్యాలెన్స్, దానికి నేచర్ వాయించి పెడుతుంది మీకు. ఈ కష్టాలని, ఈ ఆనందం అని, ఇదని ఇచ్చేది ఎందుకు అంటే, ఎందుకురా నీకు ఇవంతా ఏంటంటే బ్యాలెన్స్ రావాలి మీకు. సమత్వం యోగ ఉచితే నువ్వు బ్యాలెన్స్డ్గా ఉన్నావా? బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, సుఖంగా ఎలా ఉన్నావో నిజంగా కష్టంలో కూడా అలాగే ఉండాలి. మనం బ్యాలెన్స్ చేస్తాం మొదట్లో, తర్వాత మీకే అర్థమైపోతుంది ఇది ఎక్కువ లాభం. అందుకే కుంతీదేవి కృష్ణుడితో అంటుంది, బాబు నన్ను ఎప్పుడు కష్టాల్లోనే ఉంచండి, నన్ను సుఖంగా ఉంచకు, ఉంచితే బ్యాలెన్స్ చేసుకోలేము మేము. కానీ కారణం ఏంటంటే నువ్వు ఆ బ్యాలెన్స్ తెలియాలి మీకు, హౌ టు లివ్ ఇది బ్యాలెన్స్ వే. దాని తర్వాత పైకి వీ షుడ్ కీప్ అబ్జర్వింగ్ అవర్ బ్రెత్ కంటెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. బ్రీత్ ఉంది, లోపలి వస్తుంది వస్తుంది, మనకు గుర్తుండదు, మీరు గుర్తుండాలి. ప్రాణాయామం చేసుకోకండి, అక్కడ ప్రాణాయామం చేయటల్లే గాలి లోపలికి వెళ్తుంది, గాలి వస్తుంది. చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రాణాయామాలు గాలి ఎక్కువ పీలిస్తే అసలు కారణం మారిపోయింది. మన ఉద్దేశం ఏంటి, ప్రాణాన్ని దర్శన చూడటం. దర్శనం అంటే చూడటం. ఇంకేముంది, నువ్వు చేసేవది సహజంగా వచ్చేటటువంటి బ్రెత్ కంటిన్యూస్ గా ఉండాలి మీకు, అదొక హ్యాబిట్ చేసేసుకోండి. కానీ అక్కడ కండిషన్ ఏంటి, మీరు ఎక్కువ గాలి పీల్చుకోరు, మీరేం చేయరు, ఇన్నాళ్ళు వస్తుంది ఇన్నేళ్ళ బట్టి ఇప్పుడు అంతే, బట్ యూ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. గాలి లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది, నీ చేతిలో ఏం లేదు, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది కనుక కరెక్ట్ గా చేస్తున్నటువంటి వాళ్ళని నేను చాలా మందిని నేర్చుకున్న వాళ్ళని చూశాను. వాళ్ళకి 5-6 నెలల ముందుతే జరగబోయే సంఘటన తెలిసిపోతుంది. అది ఫస్ట్ లాభం. దాంతో నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు, కానీ జరగబోతోంది, ఇది అవుతోంది అని 5-6 నెలల ముందే నీకు తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేదు మీరు, ఎప్పుడు వీలున్నప్పుడు బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రీదింగ్. కానీ ఇంట్లో కూర్చునే కాదు, కార్ డ్రైవ్ చేస్తూ పనులన్నీ మాట్లాడుకుంటున్నావు లేదా, సినిమా పాటలు వింటున్నావు లేదా, కానీ కార్ డ్రైవింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, ఆ కార్ డ్రైవింగ్ ఎలా ఫ్రీగా చేస్తూ అన్ని పనులు చేయగలుగుతున్నారు, ఈ బ్రీదింగ్ అంటే మీ డ్రైవింగ్ ఆఫ్ యువర్ లైఫ్, మీ పనులన్నీ చేసుకోగలగాలి, అది అలవాటు చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, ఇది ప్రపంచానికి ఇవ్వాలి మీరు. మీరు ఎంత ఇస్తే అంత రిజల్ట్ వస్తుంది. చేత నేను అందరికీ మీ మీ మ్యాక్సిమం యాంగిల్స్ లో టైం వేసుకుని ఇంకా మీ లైఫ్ మాత్రం ఇది స్టార్ట్ అయిపోవాలి. ఎంత టైం ఇస్తారు గురువుకి, ఎంత అంశదానం ఇస్తారు, మీ ప్రతిభ ఏముంటే అది అది మాత్రం మస్ట్. అది లేకుండా ఈ కార్స్ ఈ సాధనలో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎలా వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి ఫీజు ఇవ్వకుండా ఎలా వెళ్తారు? కానీ ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాలి, అవుడు లేడు అక్కడ చెప్పడానికి, నీ మీద కండిషన్ ఇవ్వడానికి. ప్లస్ దా సమయదాన్ని ఎక్కడ వాడతారు మీ ఇష్టం, అంశదానం ఎక్కడ వాడతారు మీ ఇష్టం. అది ఒక పద్ధతిగా మీరందరూ కలిసి ఈ యాంగిల్లో వర్క్ చేస్తున్నారు కనుక మీరందరూ కలిసి దీనికి వాడితే న్యాచురల్లీ ఈ సంస్థ ఈ విధమైన దాన్ని ఈజీగా డెవలప్ చేయగలరు. అది ఒక ఉదాహరణ. లేదు మీ ఇష్టం, అది నెగిటివ్గా అంటలే, దేనికో దానికి మీరు వాడాలి, అది ఇంపార్టెంట్. ఇది చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది ఇప్పుడు చెప్పిందే. ద బిలో 9th శ్లోక ఫ్రమ్ ది మాండక్యోపనిషద్. ఇది సరే ఇప్పుడు చెప్పిన వచ్చాయి కదా. ఇక్కడ ఒక శ్లోకం మీకు చాలా జాగ్రత్తగా ఒక శ్లోకం నిరంతరం గుర్తుంచుకోవాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఇది కాదు, ఇది దీనికి పెట్టాను. యోగా ఇవి కాదు భగవద్గీతలో.
ఎప్పుడు నువ్వు వాడినే నేర్చుకో, నీ మనస్సు అంతా అతని మీదే ఉంచుకో అనేది. తొమ్మిదో అధ్యాయమా? అది 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 కాస్త పెట్టి అది ఇదోటి కంటిన్యూస్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చెప్పిన సాధనలు అర్థమైంది కదా, ఒకటి బ్లీజింగ్ బ్రెత్, కంటిన్యూస్ గా ప్రాణాయామం చేయమల్లే. మీరు కార్ డ్రైవింగ్ చేస్తూ అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు, మీ వ్యక్తిగత జీవితం చేస్తూ శ్వాసని గుర్తుంచుకో ఉండాలి, అది ఫస్ట్. దాని తర్వాత ఇది రిజల్ట్, ఇది యోగము వస్తుంది, క్షేమము వస్తుంది. యోగము అంటే మనం బాగా జరిగితే మంచిది జరిగింది యోగం అంటాం, అనుకున్న జరగకపోతే ఏమంటాం, ఏంటో అండి యోగం లేదు జరగలేదు అంటే. యోగం అంటే అర్థం ఏంటి, నీకు కావాల్సింది జరిగింది. క్షేమం అంటే వచ్చింది మెయింటైన్ చేయగలిగే, అవి రెండూ జరుగుతాయి. ఈ పని గుర్తుంచుకోండి. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే. ఇక్కడ చాలా గందరగోళమైన మాట వింటాం మనం, వినాం. ఇక్కడ ఏమని చెప్పాడు, అనన్యాశ్చింత ఎంతో మాం, నువ్వు నిరంతరము కూడా ఐగోలో ఉండండి. ఈగో అంటే చెప్పింది అర్థమైంది కదా, ఈగో అంటే ఏమిటి అర్థమైందో చెప్పాను కదా. అహంకారం మెంటల్ లెవెల్ ఇంకా నేను వీలైతే ఇవాళ చూపిస్తాను. అది ఒకటి మనలో ఉంది ఈగో, అహంకారం మనలో ఉన్నది. అనన్యాశ్చింత ఎంతో మాం, దాని తర్వాత ఏమన్నాడో చూడు. ఒకటి చేయమన్నాడా, చాలా మంది చేయమన్నాడా? అది మర్చిపోతాం శ్లోకం. నువ్వు ఓకే అనన్యాశ్చింత ఎంతో మాం, కానీ ఒకడు చేస్తే లాభం లేదయ్యా, ఎవరితో ఉండాలి? జనా, చాలా మంది చేయాలి. అది ఎలా చేస్తున్నటువంటి వాళ్ళు అంటే మీ గ్రూప్, మీ గ్రూప్ అది చాలా మంది చేయాలి. ఏ జనా పర్యుపాసతే, కలిసి చేసుకుంటారు. చేసుకుంటే ఏమంటే తేషాం నిత్యాభియుక్తానాం, అప్పుడు మీకు యోగక్షేమం వహామ్యహం, నీ యోగక్షేమాన్ని కూడా నేనే చూసుకుంటాను. నువ్వు ఒకడే చేసుకుంటే పట్టించుకోడు, ఒకడికి ఇవ్వటానికి ఆ కృష్ణుడు చేసే పని, గ్రూప్ ఉంటే కావాలి. మనం అది ఎప్పుడూ మర్చిపోతాం. అక్కడ ఆ మాట ఉంది, ఆ గ్రూప్ ఎవడు చేస్తున్నా ఈ గ్రూప్ లో ఉన్నవాడే. నువ్వు మళ్ళా వెతుక్కోక్కర్లే, వాడు ప్రపంచంలో ఉన్నాడు లేదో నాకు తెలియదు, వాడు వాడి గదిలో ఏదో చేసుకుంటున్నాడు, మనం ఏదో చేసుకుంటున్నాం, ఓకే. కానీ ఇప్పుడు మొబైల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మనం కలుసుకోలేం, చేస్తున్నాం లేదో లింకప్ చేసుకోలేం. అది కూడా చేయలేకపోతే ఇంకా గురువుకి ఎందుకు ఉపయోగపడతారా? అది ఇంపార్టెంట్. అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇంచేత శ్వాస చూసుకుంటూ ఉంటారు. మనస్సు ఎప్పుడు ఎక్కడుంటుంది? ఏం చేస్తున్నా కూడా ఆ అనన్యంలో. ఆ అనన్యం ఎక్కడుండో ఇప్పుడు చూపిస్తారమ్మా. అక్కడ తీసేసేయమ్మా, ఈగోకి తీసుకెళ్తా. కనీసం ఇవాళ ఈగో వరకు చెప్తే సిలబస్. ఇది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మెడిసిన్ నేర్చుకుంటున్నప్పుడు అనాటమీ చాలా ఇంపార్టెంట్. అనాటమీ చదవకుండా ఏ డాక్టర్ ఏమీ చేయలేడు. ఇది స్పిరిచువల్ అనాటమీ. ఇది చాలా మీరు గుర్తు కంటి పట్టుకోవాలి. అనాటమీ రైట్ కింద నుంచి తీయమ్మా, ఫిజికల్ లెవెల్ నుంచి. కాస్త జాగ్రత్తగా వినండి,
ఇప్పుడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాహ పర్యుపాసతే అన్నదానికి సైన్స్ ఏంటో థియరీ ఏంటో చెప్తున్నాను. ఇక్కడ మనం ఉన్నాం ఫిజికల్ ప్లేన్లో. ఇది ఈ బ్లాక్ ఉందే ఈ కాన్షియస్నెస్లో మనం ఉన్నాం. ఇవేమీ మనకి తెలియదు. మన భౌతిక శరీరం గురించి ఐడియా ఉంది, అందుకే దీన్ని ఫిజికల్ అంటాం. ఈ ఫిజికల్లో ఈ మూడు లెవెల్స్ ఉన్నాయి, భౌతిక, ద్రవ, గ్యాసియస్. ఈ మూడు లెవెల్స్ ఉన్నాయి, చూసుకోండి. చెప్పింది అర్థమైంది కదా. మన భౌతిక శరీరంలో భౌతిక శరీరం ఉంది, బ్లడ్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి. ఈ లెవెల్ వరకు మనందరికీ తెలుసు. వెరీ క్లియర్, క్లియర్గా అర్థమవుతుందో చెప్తున్నది. మీ లైఫ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన భౌతిక శరీరంలో భౌతిక శరీరం ఉంది, లిక్విడ్స్ ఉన్నాయి. లిక్విడ్స్ అంటే బ్లడ్ అనే కాదు, సెల్ అయివ ఇంకా అన్ని లిక్విడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా గ్యాసెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అవర్ లైఫ్, ఇక్కడ ఉంది. దీని తర్వాత మన బాడీలోనే ఈ నాలుగు లెవెల్స్ ఉన్నాయి. వాటిని ఈథర్ అంటాం. ఈథర్ అయినా రాసింది అక్కడ. ఈథర్ అన్నా ప్రాణ అన్నా ఒకటే అని గుర్తుంచుకోండి. అంటే అక్కడ నాలుగు ప్రాణాల గురించి చెప్తున్నాడు. మన శరీరంలో గ్యాస్ కంటే పైన ఉన్నది. మన శరీరంలో గ్యాస్ వరకు అర్థమైంది కదా. ఈ గ్యాస్ దాటాక ప్రాణం ఉంది. ఇందాక నేను చాలాసార్లు చెప్తున్నాను కదా, ప్రాణ వాయువు ఈజ్ గ్యాస్. ప్రాణ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాణవాయువు. ఆ తేడా మీరు చాలా స్పష్టంగా పట్టుకోవాలి. చేత ప్రాణవాయువు ఉన్నంత వరకు బతికుంటాం, ఓకే. ఇంకేంటే ప్రాణవాయువు ఉంది కనుక, వాయువు కాదు ప్రాణవాయువు ఉంది కనుక, అంటే ప్రాణంతో పాటు గ్యాస్ ఉంది కనుక. మనమేమనుకుంటాం, గ్యాస్ పోతే ప్రాణం పోయింది. మనకు అర్థం అంతే కదా. ఇంకేంటే అవి రెండు లింకప్ అయ్యి ఉన్నాయి, మనం అలవాటు పడిపోయాం దానికి, ప్రాణము వాయువుకి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రాణము నాలుగు రకాలుగా ఉండేయా బాబు అని చెప్తున్నారు. ఎందుకు నాలుగు అని చెప్తున్నారు అంటే, ఒకటి ప్రాణ, మిగతా నాలుగు. ప్రాణ, ప్రాణ తర్వాత సమాన, అపాన, ధ్యాన. ఇంత ఈ ప్రాణ అన్నది నాలుగింటికి లింకప్. ప్రాణం ఉంటే మిగతా నాలుగు వస్తాయి. అంచేత ప్రాణం గురించి వాడు మాట్లాడు. ఎందుకు చెప్పడు, ఈ నాలుగు కలిసి ప్రాణం లెవెల్కి ఇక్కడికి వస్తాయి. ప్రాణవాయువుకి వెళ్తాం మనం. అన్నమయ కోశం అయింది కదా, దాని తర్వాత ప్రాణవాయువుకి వెళ్ళాలి కదా. ఆ డిఫరెన్స్ కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఇక్కడ నాలుగు అని చెప్పినవి ఏంటి అంటే, ఈ నాలుగింటిలో ఒకటి ప్రాణవాయువు ఈ పైన లెవెల్లో ఉంచుకోండి. అన్నమయ శరీరం తర్వాత ప్రాణవాయువే కదా వస్తుంది. శరీరం ప్రాణమ కోశం వస్తుందని అర్థమైంది కదా. అంటే ప్రాణమయ కోశం అలా పక్కన ఉంచండి. ఈ ప్రాణమయ కోశం నుంచి ఈ నాలుగు ప్రాణాలు వచ్చి మన శరీరాన్ని ఉంచుతున్నాయి. అంటే మొత్తం ఐదు. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు వీటిని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ జంప్కి మీరు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అంటే ఆల్రెడీ మీ శరీరంలో ఉంది ప్రాణం. మీకు డౌట్ ఉందా, మీకు ప్రాణం ఉందో లేదో? ఎవరికైనా క్వశ్చన్ ఉంటే ఎత్తండమ్మా. కానీ ఆ ప్రాణం ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు పట్టుకోగలిగితే పట్టుకోండి. మీ ఆల్రెడీ ఉన్నదాన్ని పట్టుకోవటానికి నువ్వు సాధనలు చేయాలి అనుకునే మూర్ఖత్వం నుంచి బయటపడండి. యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ప్రాణ. కానీ పెద్ద గందరగోళం ఏమైందంటే, మీకు ప్రాణ వాయువుతో లింకప్ అయ్యింది. చెప్పింది అర్థమైంది కదా. అంచేత వాయువు ఆగిపోతే ఏమనుకుంటావు, చచ్చిపోయాడు. ఏం అవ్వదు, మీకు తెలిస్తే లింకప్ ఇక్కడే నేర్చేసుకుంటే. అది ఇంకో యాంగిల్లో తర్వాత చెప్తాను. ఇది చూడడం చాలా జాగ్రత్తగా అర్థం. ఈ నాలుగు అర్థమయ్యాయి కదమ్మా మన శరీరంలో. ఈ డౌట్లో క్లియర్గా ఉంది కదా. మన శరీరంలో ఈ మూడు ఉన్నాయి. ఈ వాయువుతో కలిసి ప్రాణం లోపలికి వస్తుంది మన లోపలికి. ఇది క్లియర్గా అర్థమైంది కదా. వచ్చినప్పుడు దాన్ని ప్రాణ వాయువు అంటాం. వాయువుతో పాటు ప్రాణం వస్తుంది కనుక ఇక్కడ డైరెక్ట్ లింకప్ ఇప్పుడు కాదు. కానీ నేను తర్వాత మీకు సబ్జెక్టులోకి వెళ్ళాలంటే చెప్పుకుంటాను. మానవజాతి మొత్తానికి కూడా ఆక్సిజన్ కావాలి. మనం వాయువు లోపలికి ఆక్సిజన్ రావాలి. కానీ ఆక్సిజన్ 100% వస్తే బతకం, దాంతో పాటు కలిసి ఉంటాయి. కానీ మెయిన్గా ఏమొస్తుంది? వెరీ క్లియర్. మనం ఆక్సిజన్ వదిలితే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటాయి? ఏం వదులుతాయి? మన ఇద్దరికీ మధ్య ఉన్న లింక్ మనకి తెలియదు. తెలుసుకోవాలి దాన్ని. ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా, గురువులు చెప్తున్నా, అందరూ చెప్తున్నా, ఈ విషయం మీకు అర్థమే అవటల్లే. మీకు ఆక్సిజన్ రావాలి అంటే చెట్లు ఉండాలి కదా. ప్రాణం కావాలి మనకి. తెలివైన వాడు ఏం చేస్తాడు? ప్రాణం వేయించుకోవాలి, అంతా చేసుకోవాలా? లేకపోతే ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ఒక చిన్నది ఏదైనా దొరికిందనుకోండి, ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది బట్ ఏ స్మాల్ థింగ్, అది పెట్టుకుంటావా? ఏం వాడాలి లాజికల్గా? తులసి. తులసిలో ఆ మ్యాజిక్ ఉంది. మిగతా అంది చెట్లు ఎంత చేస్తాయో దానికంటే 3000 times ఎంతో పవర్ ఆక్సిజన్ ఇస్తుంది. అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, వెతుక్కోండి. ఇదంతా సైంటిఫిక్ లో ఉన్నవే. అంచేత తులసి హిందువులదా? మూర్ఖత్వం. సైంటిఫిక్ గా చెప్తున్నారు తులసి ఆక్సిజన్ వాయువు మిగతా వాటి కంటే 3000 రెట్లు ఎక్కువ ఇస్తుంది ఓ చెట్టు కంటే కూడా. అందుకని మన ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. ఈరోజు స్పిరిచువలిజం ఉంది తప్ప హిందూయిజం ఏం లే. నీకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి అంటే తులసి పెట్టుకుంటావా, ఇంకో చెట్టు పెట్టుకుంటావా? బొర్ర ఉంటే ఆక్సిజన్ కావాలా మనకి? ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుందని తెలుసు కదా. ఏ చెట్టు నుంచి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది మనకి? పెట్టుకో. మీతో తెలిసి కూడా నువ్వు ఇంట్లో తులసి పెట్టుకుని దాన్ని ఉపయోగించుకోబోతే ఇంకా మీరు ఏం సాధన చేస్తారో ఏం తిట్టారో నాకు తెలియదు. ఇంకేం సైన్స్ అర్థమైందిరా నేను చెప్తోంది అది మీరు చేయకపోతే. కానీ మీకేం కనిపించదు, మీకు తెలుస్తుందా ఆక్సిజన్ పీలుస్తూ ఉంటే వస్తుందని? మీకు తెలుసా? అక్కడ అంతే. కానీ సైంటిఫిక్ గా చెప్తున్నారు కదా తులసి అంత ఇంపార్టెంట్ అని. దానికి ఒక పెద్ద కరెక్ట్ కథ చెప్తాడు జలంధరుడు. విష్ణు చంపేస్తాడు. ఆ కథ చూసుకోండి. తులసి ఎలా వచ్చిందో తెలిస్తే మీకు అర్థమవుతుంది ఆ గందరగోళం అంతా ఏంటో. చేత మన స్టోరీస్లో చాలా సైంటిఫిక్ ఫార్ములాస్ ఉన్నాయి. దాన్ని ఏదో పురాణ కథ అని మూలపడేసుకుందాం. కానీ కరెక్ట్ చేసుకోండి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రాణం రావటానికి తులసి కావాలి మనకి. ఉంటే ప్రాణం ఎక్కువ వస్తుంది మీకు. ఎంతో మీరు సైంటిఫిక్ అది చూసుకోండి. 3000 రెట్లు ఎంతో వస్తుంది ఆక్సిజన్. మరి అది ఇంట్లో పెట్టుకోకపోతే ఏం చేస్తాం? కాదండి మేము సాధన అంతా చేస్తాం కానీ అది పెట్టుకోమండి. నేనేం చేస్తాను ఇక్కడ? ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవేమని చెప్తున్నాను నేను, 5 ప్రాణాలలో ఇది ప్రాణ కోశము. ఐఎమ్ క్లియర్? కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను చెప్తున్నది లెవెల్స్లో. ఈ ప్రాణవాయువు 4 రకాలుగా మన శరీరంలోకి వస్తుంది. నాలుగు అపాన సమాన యాన ఉదాన. అప్పుడు 4 లెవెల్స్ చెప్పింది. ఏది ఏదో మీరు చెప్పగలరా? 1, 2, 3 అని చెప్పేశాడు వాడు ఇంగ్లీష్లో. అంతకంటే వాడు ఎక్కువ చెప్పలేడు. ఇంగ్లీష్ వాడికి ఏం అర్థం అవుతుందో చెప్పినా వాడికి అర్థం కాదు. మరి మీరు చెప్పగలరు కదా ఏంటేంటని? ఉన్నవా 4? ఏదైనా అనుకోండి, ఏం ప్రమాదం ఏం లేదు. మీరు ఆ లెవెల్స్ పట్టుకోగలిగితే మీకు అర్థమైందని అర్థం. 4 లెవెల్స్ అనే ఉద్దేశం ఏంటి? లెవెల్స్లో వస్తాయని అన్ని కలిసిపోయే ఉంటాయి. ఇప్పుడు మనం ఆక్సిజన్ నైట్రోజన్ ఇవన్నీ ఉన్నాయి అంటే నీ ఉద్దేశం ఏంటి? కింద ఆక్సిజన్ వస్తుంది, పైన నైట్రోజన్ వస్తుందా? ఏం లేదు, అన్ని కలిసే వస్తాయి. కానీ మీకు అర్థమవుతుందా అని థర్డ్గా చెప్పి లేదు. ఓకే మీరేం చెప్పినా కరెక్టేగా 4 ఇంట్లో. సరే ఈ 4 అర్థమయ్యాయి కదా. ఏమేమి ఉన్నాయి ఇక్కడ?
ఉదాన జ్ఞాన అపాన సమాన. వెరీ క్లియర్. ఈ నాలుగు మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఇవంతా పట్టుకుని ఉంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఉండం, మనం ప్రాణవాయువులో ఉంటాం. ఇది ఉండటానికి కావలసినటువంటి మొత్తము మన గాయత్రి మంత్రంలో ఉంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయా. ఇక్కడ భూ భువః స్వః ఈ వద్దు మాకు, కానీ ఇవి కరెక్ట్ అవ్వాలి. దేనివల్ల కలుస్తాయి? ఈ గాయత్రి వల్ల, ప్రాణం వల్ల. ఈ ప్రాణము గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. అంచేత మీకు ప్రాణం రక్షించాలి అని నిజంగా అని సైంటిఫిక్ గా నేర్చుకోవాలి అంటే గాయత్రి మంత్రం తప్ప ఇంకో దారి లేదు. అది మొట్టమొదట మీకు అర్థం చేసి గురువుగారు ఏం చేశారు అంటే ఈ గాయత్రి మంత్రం అందరికీ ఇచ్చేయండి. సైంటిఫిక్ ఆస్పెక్ట్ గాయత్రి మీరు పట్టుకోవాల్సిందే. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇట్ ఈస్ ఎ ఫార్ములా. ఇక్కడ ఆ ఉ మా గుర్తుంచుకోండి. ఆ ఉ మా అంటే జాగృత స్వప్న నిద్ర సుషుప్తి స్థితి. అది క్లియర్ గా అర్థమైంది కదా. దాని పేర్లు ఏంటో మర్చిపోండి చెప్పండి. భూర్భువస్వ లింకప్ చేయండి దాన్ని. భూర్ అంటే తేజస్ మూడు ఉన్నాయి కదా, ఆ లింకప్ తెలియాలి. సైంటిస్ట్ కరెక్ట్ కదా, లాజిక్ వెరీ క్లియర్. భూర్ భువ స్వ. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ ఓం నుంచి వచ్చింది. ఆ ఓ మాయ చెప్తున్నాడు అక్కడ, జాగ్రత్త స్వప్న సుషుప్తి. మరి వీటి ఫార్ములా ఏంటి? ఫార్ములా చెప్తుంది గాయత్రి మంత్రం అంతే తప్ప అదేదో మంత్రం చేసి నువ్వు జపం చేసుకో హిందువి తర్వాత మోక్షం వచ్చేస్తుంది అక్కడ రంభ ఎవరికి ఎవరు వస్తారో వాళ్ళు లే బాబు, ఇప్పుడు మళ్ళా వాళ్ళతో మన గోహలు ఎందుకు అది అదంతా ఏం లేదు అక్కడ. ఇట్ ఈజ్ ఎ ఫార్ములా. చేత ఓం అని మొదలెట్టింది. ఆ ఊ మా జాగ్రత్త స్వప్న సుషుప్తి స్థవ భూర్ భువ స్వ. ఈ భూర్ భువ స్వ ఈ లెవెల్ నుంచి ప్రాణం గురించి చెప్తున్నాను నేను. క్లియర్ గా అర్థమవుతుందా మీకు? భూర్ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ. భూర్ అంటే ద ఎంటైర్ ఫిజికల్ లెవెల్. భువ ద ఎంటైర్ డ్రీమింగ్ అనుకోండి కదా. స్వ ద స్లీపింగ్ స్టేట్ నిద్ర. ఈ మూడు క్లియర్ గా అర్థమే కదా. దీన్ని ఎలా పట్టుకోవాలి నువ్వు? దానికి ఒక ఫార్ములా ఇచ్చారు వాళ్ళు. తత్ సవితుర్ వరేణ్యం ఎనిమిది అక్షరాలు ఇచ్చారు. అక్కడ ఎనిమిది అనేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. వసువులు అని ప్రకృతిని కంట్రోల్ చేసేటటువంటి ఎనిమిది ఫండమెంటల్స్ ఉన్నాయి, అష్ట వసువులు. ఈ అష్ట వసువులు ఒక శరీరంలో ఎలా ఉంటాయి, వాటి మ్యాక్సిమం ఏ లెవెల్కి వెళ్తుంది అన్నదే మహాభారతం యొక్క సైన్స్. కృష్ణుడు ఎనిమిదో వాడే, భీష్ముడు ఎనిమిదో వాడే. కానీ ఫిజికల్ లెవెల్లో వాడు చేస్తే ఎలా చేస్తాడు? కరెక్ట్ ఎనిమిది కరెక్ట్ చేస్తే జగద్గురు ఎలా అవుతాడు? అదే ఫార్ములా ఉంది అక్కడ సాధన అష్టవసువుల్లో. అది తర్వాత చెప్తాను ఆ క్లాస్. అష్టవసువులు అంటే అర్థమైపోయింది కదా మీకు. ఇప్పుడు ఈ అష్టవసువులు ఈ మూడు లెవెల్స్లోనూ పనిచేస్తాయి మనకి. జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, డ్రీమ్లోనూ పనిచేస్తుంది, డ్రీమ్ నిద్రలోనూ పనిచేస్తుంది. నువ్వు పడుకుంటే అష్టవసువులు ఉంటాయి ఉండవా? నిద్రపోతావు కానీ ఉందిగా అష్ట. అర్థమైందా? అంచేత ఎనిమిది ఈ అష్టవసువులు ఉన్నాయి. వెరీ క్లియర్.
ఇప్పుడు అర్థం చేసుకోండి గాయత్రి మంత్రాన్ని. తత్ సవితుర్ వరేణ్యం. వసువులు ఏంటో పట్టుకోండి. అంటే 8 అక్షరాలు ఉండాలి కదా అక్కడ, ఆ అక్షరాలు ఏంటో చూసుకోండి జాగ్రత్తగా. అక్షరాలు చూపించు. ఏది 24 అక్షరాలు, వాటిలో అక్షరాలు, అందులో ఉన్న పవరు, దాంట్లో ఎలా వస్తుంది అది మీరు మీకు గుర్తుండాలి, కంటిన్యూస్గా గుర్తుండాలి. అప్పుడు మీకు ఏ జీన్స్ మీరు ఇది కాదురా, ఏం చెప్పాలో కూడా తెలియదు. జీన్స్ కావాలి కదా. ఇది మామూలుగా మీరు జాయిన్ చేస్తున్నప్పుడు చేసుకోండి ఈ 24. కానీ 24 అర్థమైంది కదా మీకు. ఈ 24లో ఉన్న జీన్స్ ఏంటో చూడండి, ఎంత సైంటిఫిక్ గా చెప్పబడిందో గురువు గారు. ఇప్పుడు 24 జీన్స్ మనం పుస్తకాలు చదివి మళ్ళీ డిస్కవర్ చేయాలా, లేకపోతే ఓ పుస్తకం చూసుకుని ఉపయోగించుకుంటే చాలా? ఇది చూసుకోండి. తత్ మీ బాడీలో తాపిని ఒక సెంటర్ ఉంది, దాన్ని ఏమంటారు 4-5 గ్లాండ్, అంతేనా? అర్థమైందా? సంథింగ్ లైక్ దట్. ఏమొస్తుందని శక్తి? ఈ పాయింట్ బాడీలో ఎక్కడుంది? తత్ ఎక్కడ? మీరు ఇందాక చూపించాం, మీరు అవంతా చేసుకోవాలరా. ఇగో ఇక్కడ ఉంది తత్. ఇగో కరెక్ట్ గా పెట్టాను నేను, అక్కడ తత్ ఉంది. ద పాయింట్ ఆఫ్ పవర్ పరాక్రమం. అందువల్ల భారతీయులు పుట్టు పెట్టుకునేవారు. దాని మీద పాయింట్ అంటే నేను ఏం చేసినా కూడా నాకు ఆ పరాక్రమం ఉండాలి, గుర్తు చేసుకోవాలి కదా. ఇంకా బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? హిందువులు కనుక. నీకు నిజంగా తత్ అనేటటువంటిది చెయ్యాలి అంటే అక్కడ పెట్టుకోవాల్సిందే. అందుకే హిందూయిజం బికమ్స్ ఫ్యూచర్ ఇస్ సైన్స్. ఇంకో రిలిజియన్ లాగా చెప్పుకోం మనం ఇక్కడ. బొట్టు అందుకు పెట్టుకుందాం. ఇప్పుడు తాపని, దానివల్ల పవర్ ఎక్కడొస్తుంది? ఈ వైబ్రేషన్ రావాలంటే ఏం వాడాలి? వెరీ క్లియర్ నౌ. నెక్స్ట్ సా. సఫలత పవర్ కూడా ఏంటది? సఫలత. సఫలత అంటే సక్సెస్. ఆ బాడీలో ఎక్కడుందో చూసుకోండి, మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సా ఎక్కడుందో చూడండి. మీరు కనిపిస్తుంది కదా, ఇక్కడుంది. వెరీ క్లియర్. మీరు దీన్ని మాస్టర్ చేయాలి, మరి తీసుకోవాలి కదా. నీకు తెలియాలి ఎక్కడ ఏది వాడాలో, పవర్ ఎక్కడుందో. ఇంకా అది సైన్స్ అవుతుంది. దానికి ఇంకో పేరు పెడతానండి అంటే వైబ్రేట్ కాదు. సాంస్క్రిట్ యొక్క గొప్పతనం అది. సమ్యక్ సంస్కృతం చాలా బాగా డెవలప్ చేశారు దాన్ని. ఇంచేత సా అనే మాట వచ్చేటప్పుడు మీకు ఇంతవరకు డౌట్ రాలేదు, అడుగుతారని వెయిట్ చేస్తుందా, ఏదో అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను, మీకు గుర్తొచ్చిందా అని. మళ్ళీ బొమ్మ చూపించరా, కరెక్టే చెప్పానా? అదే లెఫ్ట్ ఆర్ రైట్ ఆ మీకు డౌట్ రావట్లేదా? మరి తెలియాలి కదా, మరి చూసుకోవాలి. మీరు ఇక్కడి నుంచి నువ్వు సైంటెంట్ అన్నా అటువైపు నుంచే పవర్ వస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ సైంటిఫిక్గా నువ్వు డెవలప్ అవుతున్నప్పుడు తెలియాలి ఏది ఎక్కడుందో. అంచేత లెఫ్ట్ సా, రైట్ వి. వెరీ క్లియర్. అంచేత వీ రైట్ వీ వెళ్తే వస్తుంది. అక్కడ ఏదో రాసి ఉంది ఆ అంటే అర్థం అవుతుందా ఏంటో, విశ్వానర వైశ్వానర వాటికి లింకప్ ఎలా వస్తుందో మెల్లిగా నేర్చుకుందరు. కానీ తుర్ తుష్టి ఇది ఎక్కడుందో కళ్యాణం ఎక్కడుందో చూసుకోండి. నాకే అబ్జెక్షన్ లేదు, అది చూసుకోండి. జయ గురుదేవ్, నా చేతిలో ఏం లేదురా, మీరు వింటే చెప్తా లేకపోతే లేదు. వెళ్ళాలి కదా మొగల్ రేకులు, మరి చాలా చాలా ఏదో మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ వరకు వచ్చారు కదా, మిగతా పట్టుకోండి ఇలాగా. జై గురుదేవ్. అబ్బా చెప్పాలమ్మా, చలో 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 అమ్మా, ఇవంతా మీరు గుర్తు చేసుకోవాలి కదా, ఇవి మీరు అంత ఎక్స్పర్ట్ అయిపోవాలి. ఏది ఎక్కడుంది ఇదంతా, ఈ బాడీలో ఎలా 24 ఉందో అర్థమవుతుంది, వాటి పవర్ ఏంటో అర్థమవుతే మీరు యూజ్ చేయొచ్చు. ఎలా వాళ్ళలో ఏంటమ్మా అర్థం కాదు. అవును, నేను నా సిలబస్ వరకు వచ్చా కదా, మీరు రేపు రేపు గుర్తు చేస్తే చెప్తా. నేనేం చెప్పదన్నది కదా. ఏంట్రా నేను మొగల్ రేకులకు వెళ్ళాలి, ఆహా